ఆత్మబంధులార,
ఓం నమః భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ. వై డి నాట్ ప్రీచ్ టు సెట్ పీపుల్ ఆన్ ది రైట్ పాత్? భగవాన్ అక్కడ ప్రశ్నిస్తున్నారు, మీరేమి ప్రసంగాలు చేయటం లేదు, తిని కూర్చుంటున్నారు, ఏమీ చెప్పటం లేదు, ఉపన్యాసాలు ఏమి చెప్పటం లేదు, ప్రసంగాలు ఏమి చేయటం లేదు. మీరు ప్రజల్ని సక్రమమైన దారిలో పెట్టడానికి, వారిని క్రమశిక్షణలో ఉంచటం కోసం, సత్యాన్వేక్షకులుగా చేయటం కోసం, వారికి ఆత్మజ్ఞానం కలగజేయటం కోసం మీరేమీ ప్రసంగాలు చేయటం లేదు, ఉపన్యాసాలు ఏమి చెప్పటం లేదు, ఇది మరి ఎందుకు చేయటం లేదు? మీరు అలాగ ఏం ప్రసంగాలు ఎందుకు చేయటం లేదు? ఊరికే కూర్చుని ఉంటున్నారు, ఊరుకుంటున్నారు అని ఒకరి ప్రశ్న. యూ హ్యావ్ ఆల్రెడీ డిసైడెడ్ దట్ యు డు నాట్ ప్రీచ్. నేనేమీ ప్రసంగాలు చేయటం లేదని, ఏమీ బోధించటం లేదని నువ్వు ఒక నిర్ణయానికి వచ్చేసే మాట్లాడుతున్నావు. నేను ఎంతటి నువ్వు ఒక నిర్ణయానికి వచ్చేసావు, నేనేం బోధించటం లేదని, ఏం మాట్లాడటం లేదని, అంటే ఒక నిర్ణయానికి వచ్చే నువ్వు ఆ ప్రశ్న అడుగుతున్నావు. డూ యూ నో హూ ఎమ్ ఐ అండ్ వాట్ ప్రీచింగ్ ఈజ్? మీరేమి బోధించటం లేదని మీరు నువ్వు అడుగుతున్నావు. మీరు అన్నప్పుడు నేను ఎవరినో నీకు తెలుసుండి అడుగుతున్నావా? ఈ బోధించడం అంటే ఏమిటో నీకు అర్థమయ్యి అడుగుతున్నావా? ఈ ప్రశ్న అంటే ఈ ప్రశ్న నీకు అవగాహన అయిందే, నీ అవగాహనతోటి ఎరుకుతోటే ఈ ప్రశ్న అడుగుతున్నావా? ఒకరికి మెకానికల్గా అడుగుతున్నావా, ఎరుగుతోటి అవగాహనతోటి అండర్స్టాండింగ్ తోటి అడుగుతున్నావా? అంటే నేను ఎవరినో నీకు తెలుసా? బోధించడం అంటే ఏమిటో నీకు తెలుసా? టీచింగ్ అంటే ఏమిటో నీకు తెలుసా అని తిరిగి ఆ ప్రశ్నించేవాడిని అడుగుతున్నారు. హౌ డు యు నో దట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్? నేను బోధించటం లేదని నువ్వు అంటున్నావు, నేను బోధించటం లేదని నీకు ఎలా తెలుసు? నేనేమీ బోధించటం లేదని నువ్వు అంటున్నావు, నేనేమీ బోధించటం లేదని నీకు ఎలా తెలుసు? బోధించడం అంటే కేవలం ఇక మైక్ దగ్గర కూర్చుని మాట్లాడటమే బోధించటమా, అంటే ప్రసంగాలు చేయటమే బోధించటమా? బోధించడం అంటే నువ్వేమిటి అనుకుంటున్నావు? ప్రీచింగ్ ఈజ్ సింప్లీ ఇది కమ్యూనికేషన్ ఆఫ్ నాలెడ్జ్. భాష యొక్క లాంగ్వేజ్ యొక్క ప్రయోజనం ఏంటంటే కమ్యూనికేషన్కి. కమ్యూనికేషన్ అంటే నీ అభిప్రాయాలు నాకు చెప్పాలి, నా అభిప్రాయాలు నీకు చెప్పాలి, అది చెప్పడానికి లాంగ్వేజ్ కావాలి. కమ్యూనికేషన్ కోసమే లాంగ్వేజ్. లాంగ్వేజ్ పర్పస్ ఏంటంటే కమ్యూనికేషన్ కోసం. నాలో ఉన్న విషయాన్ని నీకు తెలియపరచడమే టీచింగ్ యొక్క ప్రయోజనం, టీచింగ్ యొక్క ప్రయోజనం. ఇట్ మే ఆల్సో బి డన్ ఇన్ సైలెన్స్. అది మాటలతోటే చెప్పాలని నువ్వు అనుకుంటున్నావు, ప్రసంగాల ద్వారా, రాతల ద్వారా అని ఇవన్నీ చెప్పాలని అనుకుంటున్నావు, అదే టీచింగ్ అనుకుంటున్నావు. ఇప్పుడు నేను ఏదైతే బోధించటం లేదని నువ్వు అనుకుంటున్నావో, అంటే నేను ప్రసంగాలు చేయటం లేదని, మాటలు చెప్పటం లేదని, రాతలు రాయటం లేదని, అంటే అది టీచింగ్ లేదని నువ్వు అనుకుంటున్నావు. టీచింగ్ అనేది భాష ద్వారానే కాదు, మౌనం ద్వారా కూడా చెప్పవచ్చు. భాష అక్కర్ లేకుండా నా హృదయంలో ఉన్న విషయాన్ని హృదయానికి అందేటట్టు చేయొచ్చు. భాషతోటి పని లేదు. అయితే ఇందులో ఒక రహస్యం ఉంది. ఎదటో జీవి వినేవాడు పక్వానికి వచ్చినప్పుడు ఆ మౌన బోధ అర్థమవుతుంది. మాటలే బోధించు, మౌనం కూడా బోధిస్తుంది. వినే జీవుడు, వినేవాళ్ళు, శ్రోతలు చక్కగా వాళ్ళకి పక్వానికి వచ్చినప్పుడు, అడ్వాన్స్డ్ సోల్స్ అయినప్పుడు, గత జన్మల్లో కొంత సాధన చేసి జన్మలోకి వచ్చినప్పుడు అది మౌనం ద్వారా చేసే బోధ వాళ్ళు అందుకుంటారు. మౌనం కూడా బోధిస్తుంది, మాటలే కాదు, ప్రసంగాలే కాదు, రచనలే కాదు, మౌనం కూడా బోధిస్తుంది. అయితే ఆ మౌనం యొక్క బోధ అందుకోవటానికి కొంత పక్వత ఉండాలి, అంటే కొంచెం పరిపక్వమైనటువంటి జీవులు ఉండాలి, ఆ జీవుడు కొంచెం అడ్వాన్స్ అయి ఉండాలి, వాడికి మట్టికి మౌన బోధ అందుతుంది. అంతేగాని మామూలుగా ఆ మౌన బోధ అందనప్పుడే టీచింగ్ మాటలతోటి పని, కానీ హృదయం హృదయంతో మాట్లాడుతా అంటే మాటలతోటి పనే పొందాను. హృదయం హృదయంతో మాట్లాడుతున్నప్పుడు, నాలో నా హృదయంలో ఏదుందో మీకు అందుతున్నప్పుడు, మీ హృదయంలో ఏదుందో నాకు అందుతున్నప్పుడు మాటలతోటి పని లేదు, ప్రసంగాలతోటి పని లేదు, ఉపన్యాసాలతోటి పని లేదు, రచనలతోటి పని లేదు. వాట్ ఈ థింక్ ఆఫ్ సమ్వన్ లిజనింగ్ టు ఏ స్పీచ్ ఫర్ ఎన్ అవర్ అండ్ గోయింగ్ అవే అని ఇంప్రెస్. అంటే ఇక్కడ ఏం చెబుతున్నారంటే, ఉదాహరణకి నేనే మాట్లాడుతున్నాను అనుకోండి, ఇక్కడ అంటే మీరు ఉపన్యాసాలు అని సరదా పడుతున్నారని ఇలా ఈ సబ్జెక్ట్ తీసుకున్నాను. ఉదాహరణకి నేనే ఇక్కడ మీకు మాట్లాడుతున్నాను అనుకోండి, మాట్లాడుతుంటే మీ మనస్సులో ఏమీ మార్పు రాదనుకోండి. ఒక గంట సేపు నేను ఇక్కడ ప్రసంగించాననుకోండి, మీ మనస్సులో ఏమీ మార్పు రాదనుకోండి, మీకు వివేకవంతులు ఎవరనుకోండి, మీ చైతన్య స్థాయి పెరగదనుకోండి, మీకు శాంతి కలగదు, కాంతి కలగదు, జ్ఞానం కలగదు, ఏమీ కలగదనుకోండి. మీరు ఇక్కడికి ఎలా వచ్చారో నేను చేసిన గంటసేపు ప్రసంగం విన్న తర్వాత అలాగే వెళ్ళిపోతారనుకోండి, ఈ లోపల మీకు మారు మనస్సు ఏమీ కలగదనుకోండి, ఆ ఉపన్యాసాలతోటి ఆ రచనలతోటి పని ఏముంది అంటున్నారు భగవాన్. నీ మారు మనస్సు ముఖ్యమా లేకపోతే ఉపన్యాసాలు ముఖ్యమా? అంటే నీ మనస్సులో మార్పు రావటం ముఖ్యమా? నువ్వు నీ యొక్క నీకు జ్ఞానం కలగటం ముఖ్యమా? నీకు శాంతి కలగటం ముఖ్యమా? ఉపన్యాసాలు ముఖ్యమా? అంటే నేను ఏదో చెప్తున్నాను, మీలో ఏమీ మార్పు రాదు, మీ చైతన్య స్థాయి పెరగదు, మీ మనస్సు చల్లబడదు, మీ మనస్సుకు శాంతి కలగదు, ఎన్ని గంటలు ఉపన్యాసాలు వింటే మటుకు మీకు ప్రయోజనం ఏంటి? దాని ప్రభావం మీ మీద లేనప్పుడు అంచేది కేవలం మీలో మార్పు రావాలి. ఆ మార్పు వచ్చేది సైలెన్స్లో జరుగుతుంది అనుకోండి, ఆ మార్పు అప్పుడు ప్రసంగంతో పనేముంది, అవి ఉపన్యాసాలతో పనేముంది, పనేమీ లేదు. కంపేర్ దట్ విత్ అనదర్ హూ సీర్స్ ఇన్ ఓన్లీ ప్రెజెన్స్ అండ్ గోస్ అవే అవుట్ సమ్ టైమ్ విత్ దర్ అవుట్లుక్ ఇన్ లైఫ్ టోటలీ చేంజ్. కొంతమంది మహర్షుల్ని కొంతమంది మహాత్ముల్ని చూస్తుంటే వారి మాటలతోటి పనిలేదు, వారి రచనలతోటి పనిలేదు, వారి సమక్షంలో కొంతకాలం కొంతసేపు కూర్చుంటే వారికి మనకు మారు మనసు వస్తుంది, వారి ప్రభావం మన మీద పడుతుంది, ఈ జీవిత దృక్పథం మారిపోతుంది, జీవించే విధానం మారిపోతుంది. వారి సత్యాన్ని అన్వేషించు అని చెప్పకుండానే సత్యాన్వేషణ పట్ల మనకు మక్కువ కలుగుతుంది, అభిరుచి కలుగుతుంది, వారి మాటలతోటి పని లేదు, వారి సమక్షంలో అటువంటి ప్రభావం కలుగుతుంది. అంటే నీ బ్రెయిన్ మీద నీ మెదడు మీద ప్రభావం కలగటం ముఖ్యమా? ప్రసంగాలు చేస్తారు, నీ మెదడు మీద ఏం ప్రభావం కలగదు, నువ్వు వచ్చిన దారినే వెళ్ళిపోతావు, దానివల్ల నీకేం ప్రయోజనం ఏంటి? నీకు రోగం తగ్గటం ముఖ్యమా? ఊరికి హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసామంటే సరిపోతుందా? నీకు అసలు డిసీజ్ తగ్గాలి కదా, రోగం తగ్గాలి కదా, నువ్వు ఏ విషయం గురించి అయితే బాధపడతానో ఆ బాధల నుంచి నువ్వు విడుదల పొందాలి కదా అని చెప్తున్నారు. అది టీచింగ్ అంతా ఎందుకు? అజ్ఞానం నశించడం కోసం. ఒకడు భగవాన్ ఏమని అడిగారంటే, అజ్ఞానంలోంచి బయటికి రావాలని ఉంది నాకు అన్నాడు. అప్పుడు భగవాన్ అన్నారు, అజ్ఞానంలో ఉండిపోవచ్చు కదా, బయటికి రావాలని ఎందుకు అనుకుంటున్నావు అని. ఇప్పుడు ఉండిపోవచ్చు కదా, అందులోనే ఎందుకు రావాలని అనుకుంటున్నావు అజ్ఞానం అంటే, అజ్ఞానం వల్ల వాడికి సఫరింగ్ వస్తుంది, వాడికి బాధ వస్తుంది, పెయిన్ వస్తుంది. అంటే అజ్ఞానం వల్ల వాడికి వచ్చే సఫరింగ్ వాడికి తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఏదైనా రోగం వచ్చింది అనుకుంటా, రోగంలోంచి బయటపడాలని కోరుకుంటాం, ఇంచేది అక్కడ పెయిన్ ఉంది, సఫరింగ్ ఉంది. అలాగే అజ్ఞానంలో ఉన్నంతకాలం ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా ఎప్పటికైనా మనం అందులోంచి బయటకు రావాలి. ఇంచేది నిజమైన స్టేట్ కాదు, అది నిజమైన స్థితి కాదు, అది యథార్థమైన స్థితి కాదు, అది వాస్తవమైన స్థితి. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో అది యథార్థమైన స్థితి కాదు, వాస్తవమైన స్థితి కాదు, నిజమైన స్థితి కాదు. ఇక్కడ రహస్యం ఉంది. మన యథార్థమైన స్థితి మనకు తెలియనంతకాలం, వాస్తవమైన స్థితి మనకు తెలియనంతకాలం, ఏ పని చేసినా నేనే కర్తను అనుకుంటాను, ఇదంతా నా వల్ల అయింది అనుకుంటాను, నా నిజస్థితి నాకు తెలిసే వరకు నేను కర్తృత్వం భోక్తృత్వం నుంచి ఏ జీవుడు బయటకు రాలేడు. కేవలం ప్రసంగాల వల్ల అది తెలియదు. అంటే నువ్వెవరో నీకు తెలిసే వరకు నువ్వు కర్తృత్వం నుంచి ఇదంతా నేనే చేస్తున్నాను నా వల్ల అవుతుందని అనే కర్తృత్వ భావంలోంచి లేకపోతే నేను ఇంత సంపాదించాను నేను ఇంత భోగిస్తున్నాను అనేటువంటి భావంలోంచి ఆ కర్తృత్వం భోక్తృత్వంలోంచి నువ్వు బయటకు వచ్చే సమస్య లేదు. నువ్వెవరో నువ్వు తెలిసే వరకు కర్తృత్వం ఉన్నంత కాలం నీకు ధనం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, చదువు ఎక్కువ ఉన్నా చదువు తక్కువ ఉన్నా, నీ కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, మనిషి కూడా నీడ వచ్చినట్టు నేను దుఃఖం వెంటాడుతుంది రాబోయే జన్మలో కూడా. నేనేం ప్రసంగం చేయటం లేదు, నేనేం బోధించడం లేదు, తిని కూర్చుంటున్నారని మీరు అందరూ నన్ను అనుకుంటున్నారు, భగవాన్ తిని కూర్చుంటున్నారని మీరు అనుకుంటున్నారు. అంటే భగవాన్ ఏం చెబుతున్నారంటే, విచ్ ఈజ్ బెటర్, ప్రీచింగ్ లౌడ్లీ వితౌట్ ఎఫెక్ట్ ఆర్ సిటింగ్ సైలెంట్లీ ఎమానేటింగ్ ది ఇన్స్టిట్యూట్ ఫోర్సెస్ దట్ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్. అంటే భగవాన్ విచ్ ఈజ్ బెటర్, ఏది మీకు మంచిగా మీకు తోస్తుంది? అంటే ప్రసంగాల గంటల తరబడి చేసి వాళ్ళ మీద ప్రభావం లేకుండా మారు మనసు లేకుండా డిస్పర్స్ బయటికి వెళ్ళిపోవడం అది సుఖమా? విచ్ ఈజ్ బెటర్ ప్రీచింగ్ లౌడ్లీ వితౌట్ ఎఫెక్ట్, గట్టి గట్టి కేకలతోటి అది చేసి గొప్ప గొప్ప ప్రసంగాలు మైకులు ఎదురకుండా పెట్టుకుని గొప్ప గొప్ప ప్రసంగాలు చేసేస్తుంటారు, చివరితో ఫలితం సున్నా. వాళ్ళు వినేవాళ్ళు ఏమీ మార్పు రాదు, రవ్వంతా కూడా ముళ్ళంతా కూడా వాళ్ళ మనసులో మార్పు రాదు, వాళ్ళకి జ్ఞానాన్ని సంపాదించాలనేటువంటి అపేక్ష కూడా కలగదు గంటల తరబడి కొంతమంది మాట్లాడినప్పటికీ. విచ్ ఈజ్ బెటర్, అది బెటరా? అది సిట్టింగ్ సైలెంట్లీ ఏం మాట్లాడకుండా ఓవర్గా కూర్చుని, ఊరికి సైలెంట్గా కూర్చుని, మౌనంగా కూర్చుని. మౌనం అంటే ఏంటి? పైన స్థితిలో ఉన్నవాడు మౌనంగా ఉండగలడు. ఎవడైతే తన హృదయంలో ఉన్న సత్యాన్ని తెలుసుకున్నాడో వాడు మాత్రమే మౌనంగా ఉండగలడు. వాడు హృదయంలో నిజం ఎవరికైతే అవగాహన అయిందో వాడు మాత్రమే మౌనం. సైలెన్స్ అన్న, ట్రూత్ అన్న, తపస్సు అన్న, ఇవన్నీ పర్యాయ పదాలు. మౌనం అంటే నోరు మూసి కూర్చోవటం కాదు. కొంతమందికి నోరు మూసి కూర్చున్న మనసు బోలింది, మనసులో బోలింది కూడా వస్తూ ఉంటుంది. అది కాదు, మనసు అణిగిపోతుంది. అక్కడ మనసు అణిగిన చోట అక్కడికి నిజమైనటువంటి సైలెన్సు అని చెప్పి అక్కడ కూర్చుని మౌనంలో ఉండి తన నిజస్థితిలో తన ఉండటం వల్ల ఏమవుతుందంటే లౌడ్లీ వితౌట్ ఎఫెక్ట్. ఇక్కడ ఏమి చడి చప్పుడు లేకుండా, శబ్దము లేకుండా తన హృదయ శక్తిని, అంటే ఆత్మశక్తిని, తన నిజస్థితిలోంచి వచ్చే ఆ శక్తి కెరటాలని ఇతరుల యొక్క హృదయంలోకి పంపించి వాళ్ళ యొక్క మనస్సును చల్లపరిచి, వాళ్ళని శాంతపరిచి, వాళ్ళకి జ్ఞానం సంపాదించాలి, మోక్షాన్ని పొందాలి ఈ జీవితంలో, ఇప్పుడే ఇక్కడే మనం సాధన చేసి మనం మోక్షాన్ని పొందాలనేటువంటి తపన, ఆ తీవ్రత వాళ్ళ హృదయంలో కలిగించడం ముఖ్యమే. మాట్లాడకుండానే ఉడికి ఏమి మాటలు చెప్తారు, ఉపన్యాసాలు చెబుతారు, నీ వాళ్ళు ఏమీ ప్రభావం ఉండదు. అలా కాకుండా మౌనంగానే కూర్చుని చడివి చెప్పలేకుండా పక్కవాడికి తెలియకుండా ఎదుటి వాడు హృదయంలో మార్పు తీసుకురావటం ముఖ్యమా? ఏది ముఖ్యం? ఏది విచ్ ఈజ్ బెటర్? ఏది ముఖ్యము అని భగవాన్ ఆ ప్రశ్నించిన వాడిని అడుగుతున్నారు. అంటే ఉపన్యాసాలు చెప్తారు కానీ ఎదుటి వాళ్ళ ప్రభావం, దాని ప్రభావం ఏమి ఉండదు. కొంతమంది మౌనంగానే ఉంటారు, ఊరక ఉంటారు. అంటే వాళ్ళ నిజస్థితిలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ వాస్తవ స్థితిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ వాస్తవ స్థితిలో వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళ హృదయంలో నుంచి శక్తి తరంగాలు, శాంతి తరంగాలు, కాంతి తరంగాలు ఆ పరిసరాలను వ్యాపిస్తూ ఉంటాయి. ఆ శక్తి తరంగాలు మీ హృదయంలో ప్రవేశించి మీకు ఆ చైతన్యాన్ని పొందాలి, ఈ జన్మరాహిత్య స్థితిని పొందాలనేటువంటి ప్రేరణ మీ లోపలికి వచ్చి పనిచేస్తుంటాయి. అది ముఖ్యమా లేదా మాటలు ముఖ్యమా, మీకు పని ముఖ్యమా? ఈ మధ్యన ఎవరు అంటున్నారు, ఓసారి మీరు నాతోటి చెప్పారు, అయితే మీరు మర్చిపోండి, నేను నాతోటి చెప్పడం అయిపోయింది, ఇంకా విషయం మర్చిపోయిన బాధ్యత నాది. అంటే గురువు కూడా అంతే, మనం సరెండర్ అయిన తర్వాత ఇంకా మనకు పని లేదు. జనసామాన్యం అనేక మంది ఉంటారు, వాళ్ళు కూడా ప్రసంగాలు చేస్తే ఇంకా మార్పు వస్తుందేమని మీరు అడిగి, మీరు అదే అడుగుతున్నారు జనసామాన్యానికి. మీరు టీచ్ చేసి ప్రీచ్ చేసి వాళ్ళకి మెసేజ్ ఇవ్వచ్చు కదని మీరు అడిగే ప్రశ్న ఈజ్ గాడ్ నాట్ వర్కింగ్. ఎంత వాడు దేవుడు, భగవాన్ చెప్తున్నారు. మీకు దేవుడు కనిపిస్తున్నాడా? దేవుడు ప్రసంగాలు చేస్తున్నాడా? దేవుడు రచన దేవుడు చేస్తున్నాడా? దేవుడు మీతోటి మాట్లాడుతున్నాడా? అయితే దేవుడు పని చేయకుండా ఊరక కూర్చున్నాడా? అది మనం కూడా ఆ స్టాండర్డ్లో పనిచేస్తే మనం కూడా దేవుడు అయిపోతాం. దేవుడు మీ కళ్ళకు కనిపిస్తున్నాడా? కళ్ళకు కనిపించటం లేదు. దేవుడు ఏమైనా ఉపన్యాసాలు చెబుతున్నాడా? చెప్పటం లేదు. దేవుడు వచ్చి మీతోటి మాట్లాడుతున్నాడా? మాట్లాడటం లేదు. అయితే దేవుడు పని లేకుండా కూర్చున్నాడా? పని చేయటం లేదా దేవుడు? అంటే దేవుడు పని చేస్తున్నాడు కానీ దేవుడు పని చేయటం లేదని మనం అనుకుంటున్నాం. మనం ఏదైనా చిన్న పని చేస్తే నేను చేశాను టంటం చేసేస్తాం ఊళ్ళో అంతానే. ఓ చిన్న నుయ్యి తవ్వించామంటే మోగదు అందరికీ తెలిసిపోవాలి. ఇక దేవుడు అందరికీ తెలిసిపోవాలి చిన్న నుయ్యి తవ్వించారంటే. ఇక్కడ గంట కూడా ఎవరైనా పెట్టారనుకోని గుళ్ళోనే, ఆ గంట గుళ్ళో దేవుడికి ఈ గంట పెట్టినట్టు ఊళ్ళో అందరికీ తెలిసిపోవాలి. దేవుడికి కాకూడదు ఎందుకు? దేవుడు నీకు ఇతరులు ఉన్నారు కాబట్టి అందరికీ తెలియాలనుకుంటున్నావు. దేవుడికి ఇతరులు లేరు, నీకు ఇతరులు ఉన్నారు కాబట్టి నీకు ఇక్కడ పెట్టిన గంట అందరికీ తెలిసిపోవాలని అనుకుంటున్నావు. దేవుడికి ఇతరులు లేరు అంచేది ఇతరులు తెలియాలని వాడు అనుకోడు. ఈజ్ గాడ్ నాట్ వర్కింగ్? దేవుడు పని చేయటం లేదా? దేవుడు మొద్దుగా ఉన్నాడా? దేవుడు అంటే గోడ లాగా ఉన్నాడు అనుకుంటున్నారా? దేవుడు పని పాటు లేకుండా ఉన్నాడు అనుకుంటున్నారా? దేవుడు పని చేస్తున్నాడు కానీ వాడు పని చేస్తున్నట్టు మీరు గుర్తించాలని వాడు ఏం కోరుకోవటం లేదు. వాడు దేవుడు చేసే పని మీరు గుర్తించాలని దేవుడు ఏమనుకోవటం లేదు. నీకు అహంకారం ఉంది కాబట్టి, నీకు అజ్ఞానం ఉంది కాబట్టి నువ్వు చేసే పని ఇతరులు గుర్తించాలని నువ్వు అనుకుంటావు. అసలు సర్వసాధారణంగా మానవుడు చేసే ప్రతి పని గుర్తింపు కోసం ఏడుస్తాడు. ఆడొక పంచిపెట్టి బియ్యం కుంచుడు బియ్యం అది పేపర్లు నిండా పెద్ద పెద్ద అక్షరాలతో గొడవలతో వచ్చేయాలి, రంగురంగుల మాటలతోటి అంత గుర్తి అది వేసేది గుర్తింపు కోసమే. ఆ గుర్తింపు లేకపోతే మంచి పని కూడా చేయడన్నమాట వాడు. దేవుడు ఏంటి అదే నువ్వు చేసినట్టు చేస్తాడు అనుకుంటున్నావు? దేవుడు నీకు దేవుడు కనిపించడం లేదు, నీతో దేవుడు మాట్లాడటం లేదు, నువ్వు ఎలా చేస్తున్నావు దేవుడు అలా చేయటం లేదు. అది కాబట్టి దేవుడు అసలు పని లేదు, దేవుడు పని చేయకుండా నువ్వు ఉన్నాడని అనుకుంటున్నావు. దేవుడు చేస్తున్నాడు, నీకు మళ్ళీ అలరగా చేయటం లేదు, సైలెన్స్లో చేసుకోపోతున్నాడు. దేవుడు పనిచేస్తున్నాడు అన్న సంగతి నీకు తెలియకపోవచ్చు, నీ బ్రెయిన్కి అందకపోవచ్చు, నీ అండర్స్టాండింగ్కి అందకపోవచ్చు. అంత మాత్రం చేసి దేవుడు పని చేయటం లేదు, నువ్వంటే అది పని లేకుండా పోతుంది. అది ఒక నిజం కాని దాన్ని నిజం నువ్వు అనుకోవచ్చు, కానీ నువ్వు అనుకున్నావు కాబట్టి అది నిజం కాదు. దేవుడు పని చేయటం లేదని నువ్వు అనుకోవచ్చు, అంత మాత్రం చేత ఆయన పని చేయకుండా ఊరుకోలేదు, నిశ్శబ్దంగా చేసుకుపోతున్నాడు. ఆయన చేసి పైన సైలెన్స్గా చేసుకుపోతున్నాడు. ఆంగ్ల భాషలో కూడా ఒక ప్రొవర్బ్ ఉంది, సైలెన్స్ ఈజ్ గోల్డ్, స్పీచ్ ఈజ్ సిల్వర్. అంటే సైలెన్స్ నిశ్శబ్దం బంగారం లాంటిది. ఈ మాటలు, ఈ శబ్దాలు వెండి లాంటివి. నీకు బంగారం కావాలా, వెండి కావాలా? శబ్దం అనేది వెండి లాంటిది, శబ్దం వెండి లాంటిది, నిశ్శబ్దం అది బంగారం లాంటిది. మీకు బంగారం కావాలా, వెండి కావాలా? సైలెన్స్ ఈజ్ గోల్డ్, స్పీచ్ ఈజ్ సిల్వర్. దేవుడు మీకు వచ్చి ఉపన్యాసాలు చెప్పటం లేదు, అయితే ఆయన పని లేకుండా ఉన్నాడని మీ అర్థమా? కెన్ వర్క్ బి డన్ ఓన్లీ త్రీ స్పీచ్. అంటే పని అంటే ఉపన్యాసాలు చెప్పటం, రచన చేయటం పని, ఇంకా పని లేదా? పని అంటే అదేనా? నీకు నీకు ఉపకారం జరగాలి, నీకు సహాయం అందాలి, అది పనే. లేకపోతే నీకు సహాయం ఏం అందదు, సహాయం సున్నా. ఇక్కడికి శబ్దం వస్తా ఉంటుంది, శబ్దం ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఏమంటే మీకు ఈ స్పీచెస్ వస్తాయి, రైటింగ్స్ వస్తాయి, మీలో ఏం మారు మనసు రాదు. మీరు ఏం దానిపై ఆ స్పీచెస్ వల్ల కానీ ఆ రైటింగ్స్ వల్ల కానీ నీ బ్రెయిన్ మీద ప్రభావం లేనప్పుడు ఆ పని వల్ల ప్రయోజనం ఏముంది? మౌనం ఈ నాట్ జస్ట్ కీపింగ్ ఎవర్ మౌత్ షట్. నువ్వు నోరు మూసి కూర్చోవడం మౌనం కాదు, ఇట్ ఈజ్ ఎటర్నల్ స్పీచ్. అంటే ఆ మౌనంలో ఉన్నప్పుడు, అంటే నీ సోర్స్లో నువ్వు ఉన్నప్పుడు, నీ మూలంలో నువ్వు ఉన్నప్పుడు, వాడికి నీకు తెలిసినా నీకు తెలియకపోయినా వాడి ద్వారా సందేశం ప్రపంచానికి అందుతూనే ఉంటుంది. ఎటర్నల్గా ఎటర్నల్గా ఆ స్పీచ్ అందుతూనే ఉంటుంది. అంటే మీరు ఎవరైనా జ్ఞానానుభవం పొందితే, మీ హృదయంలో ఉన్న నిజాన్ని మీరు సాక్షాత్కరించుకుంటే, మీ హృదయంలో ఉన్న వస్తువు కనుక మీకు అనుభవంలోకి వస్తే, మీ ద్వారా ఎటర్నల్ స్పీచ్, అంటే ఆ సందేశం మీ ద్వారా బయటికి లోకానికి అందుతూనే ఉంటుంది. అయితే భగవాన్ చెప్తూ ఉంటారు, మీరు మీరు సృష్టికి ఏదైనా ఎవరైనా ఉపకారం చేయాలంటే మీరు జ్ఞానం సంపాదించండి. మీరు జ్ఞానం సంపాదిస్తే మీ ద్వారా జ్ఞానం ఇతరులకి ప్రవహిస్తూ ఉంటుంది. అని మీరు ఇతరులకి ఏదో శాంతి పంచిపెట్టాలి, ఆ జ్ఞానాన్ని పంచిపెట్టాలి. అలా జ్ఞానం అనుకోడు, జ్ఞానం అలా అనుకోవాలంటే అక్కడ డోర్షిప్ లేదు, అక్కడ కర్తృత్వం లేదు, ఈ బాడీ బౌండ్ అయ్యి లేదు, ఫాల్స్ అయ్యి లేదు, నిజాన్ని అక్కడ లేదు. అయితే జ్ఞానం యొక్క ఉపాయం ద్వారా అది ప్రవహిస్తూనే ఉంటుంది. మీకు ఒకరికి జ్ఞానం కలిగింది అంటున్నాను, మీరు ఒకరికి నేను ఇతరులకు సహాయం చేయాలి మీరు అనుకక్కర్లేదు, మీ ద్వారా సహాయం జరుగుతూనే ఉంటుంది. మీ ద్వారా ఇతరులకి శాంతి వస్తూనే ఉంటుంది, ఇతరులకి జ్ఞానం కలుగుతూనే ఉంటుంది, వాళ్ళ చైతన్య స్థాయి పెరుగుతూనే ఉంటుంది. వాళ్ళ చైతన్య స్థాయి పెరుగుతున్న ప్రత్యేకంగా మీరు అనుకోక్కర్లేదు. ఆ జ్ఞానం ఏమి చేయక్కడో, ఊరకం ఉండటమే చాలు. అలా ఉండటం వల్ల వాడి వల్ల ఇతరులకి ఇతరులకి సత్ప్రవర్తన కలుగుతుంది, ఇతరులకి జ్ఞానం కలుగుతుంది, ఇతరుల మంచి మార్గంలో ప్రేరణ వల్ల, వాళ్ళ సమక్షంలో వచ్చే ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళకి మంచి మార్గంలో ప్రవేశించాలని, వాళ్ళకి సద్బుద్ధి సహృదయం కలుగుతుంది. కానీ ప్రత్యేకంగా జ్ఞాని ఏం బోధించవలసినటువంటి పని లేదు. జ్ఞాని పని చేస్తున్నాడు అనుకోండి, నేను పని చేస్తున్నాను, నేను పని చేస్తున్నానని వాడు ఏమనుకోడు. అలా అనుకునేవాడు ఒకడు లేడు. జ్ఞానం రాగానే ఆ దేహాన్ని దేవుడు స్వాధీనం చేసుకుంటాడు. అంటే జ్ఞాని యొక్క దేహం కూడా దేవాలయంతో సమానం. ఈశ్వరుడు ఏ స్టేట్లో వర్క్ చేస్తాడో, ఎంత సైలెంట్గా వర్క్ చేస్తాడో, జ్ఞాని యొక్క వర్క్ కూడా అంత సైలెంట్గానే ఉంటుంది. ఇప్పుడు మన దేహం మన అహంకారం స్వాధీనంలో ఉంది. మన అహంకారాన్ని ఏమైనా హర్ట్ చేస్తే మన దేహంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. మానసిక ఆరోగ్యం చెడిపోతుంది, శారీరక ఆరోగ్యం చెడిపోతుంది, ఆ మెంటల్ హెల్త్ మీద కూడా, ఫిజికల్ హెల్త్ మీద కూడా మనకు ఆ ప్రభావం ఉంటుంది. అలా కాదు, జ్ఞానం కలిగిన తర్వాత, బ్రహ్మానుభవం కలిగిన తర్వాత, బ్రహ్మస్థితి కలిగిన తర్వాత ఆ దేహం ఎంచుకుంటుందంటే ప్రీచింగ్ కోసం ఈశ్వరుడు ఆ జ్ఞాని యొక్క నోటిని ఈశ్వరుడు ఉపయోగించుకుంటాడు. దేహం ఉండొచ్చు, ఊడిపోవచ్చు, వాడి సందేశం యొక్క ప్రభావం, వాడి వాడుకున్నటువంటి ఆ శాంతి యొక్క ప్రభావం మానవ జాతి మీద ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. భగవంతుడు చెప్పారు, చివరి రోజుల్లో భగవంతుడు ఏం చెప్పారంటే, మీరు మీ ద్వారా మేము ఎంతో ప్రేమను పొందాం, మీ ద్వారా మేము ఎంతో మాకు శాంతి కలిగింది, మీ శరీరం చనిపోతే మరి మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు, మమ్మల్ని ఎవరు ఆదరిస్తారు, మమ్మల్ని ఎవరు కరుణిస్తారు? మీ శరీరం పడిపోతుంది అనుకోండి, మీ శరీరం పడిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరు చూస్తారు అని భగవాన్ అడిగారు. అది చెప్పుడు అన్నారు, శరీరం ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ప్రేమించేది శరీరం కాదు, శరీరం ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ఆదరించేది శరీరం కాదు, శరీరం ఉన్నప్పుడు కూడా మీకు మీకు శాంతి కలగజేసేది శరీరం కాదు. ఏదైతే మీకు జ్ఞానాన్ని ఇస్తుందో, ఏదైతే మీకు శాంతిని కలగజేస్తుందో, ఏదైతే మిమ్మల్ని సన్మార్గంలో ప్రవేశపెడుతుందో, అది ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది. దానికి అంటే మనం ఎన్ని ఉపన్యాసాలు చెప్పుకున్నా, ఎన్ని మాటలు చెప్పుకున్నా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని జపాలు చేసినప్పటికీ ఆ దేహబుద్ధి నశిస్తేనే కానీ ఆ దేహగతమైన నేను నశిస్తేనే కానీ మనం మనంగా ఉండలేము. నీ హృదయంలో ఒక సత్య పదార్థం ఉంది, ఆ సత్య పదార్థాన్ని తెలుసుకోవటానికి నాకు ఏది ఒక మార్గం చెప్పండి, ఏదో ఒక ఉపాయం చెప్పండి అని అయ్యుత్తను ప్రశ్నించేవాడు భగవాన్ అడుగుతాడు. ఇంకొక ఉపన్యాసాలు కూడా వదిలేశాడు వీడు. అయితే మీరు హృదయంలో ఏదో ఉందంటున్నారు కదా, దాన్ని తెలుసుకోవటం కోసం ఏదైనా ఒక మార్గాన్ని ఉపదేశించండి అంటే సర్వసాధారణంగా ఏమిటంటే భగవాన్ కూడా ఏం చెప్పారంటే మౌనంగా విషయం వాడికి అర్థమవుతామన్నప్పుడు మాటలు ఉపయోగించేవారు కాదు, మౌనంగా వాడికి మౌనంగా చెప్పేటప్పుడు మౌన సందేశం వాడికి అర్థం కానప్పుడే మాట చెప్పేవారు, లేకపోతే మాటలతోటి ఆ పని లేదు. అంటే మౌనమే శక్తివంతమైనది, మౌనమే శక్తివంతమైనది, మాటలతోటి పని లేదు. కానీ మౌనం ద్వారా వెళ్ళే సందేశం వాడికి అర్థం కానప్పుడే మాటలు చెప్పేవారు, కానీ మౌనం ద్వారా వాడికి ఎదుటివాడికి అర్థమవుతుంటే మాటలు చెప్పేవారు కాదు. మాటలతోటి అవసరం లేదు, మాటలతోటి అవసరం లేదు. మనం కూడా ఎవరితోనే ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి, కానీ ఎక్కువ మాట్లాడకూడదు, లగ్జరీ అన్నారు భగవాన్. నీకు భాష ఎందుకంటే ఎదుట వాడికి నీ మనసులో ఉన్న విషయం అర్థమయ్యేలా చెప్పడం కోసం. అర్థమయ్యేలా చెప్పిన తర్వాత కూడా విషయం వాడికి అర్థమైన తర్వాత కూడా ఊరికి నువ్వు అనవసరంగా మాటలు వేస్ట్ చేయటం వల్ల అది లగ్జరీ. నీ అవసరం లేని వస్తువు నీ దగ్గర పెట్టుకోవడం ఏ విధంగా అయితే లగ్జరీయో అదేవిధంగా నువ్వు అవసరమైన మాటలు చెప్పాలి, కానీ అవసరం లేకుండా నువ్వు మాటలు చెప్పటం వల్ల అది లగ్జరీ కాదు, నీ అహంభావన కూడా పెంచుతుంది. మౌనం ఈజ్ రిజల్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. నీకు మౌనం ఎలా వస్తుందంటే ధ్యానం వల్ల, ఏకాగ్రత వల్ల, పవిత్రత వల్ల మౌనం వస్తుంది. తక్కువ మాట్లాడండి, ఎక్కువ ఆలోచించండి. మీకు ఏ రూపం ఇష్టమైతే ఆ రూపం, గురు రూపం అయితే గురు రూపం, వెంకటేశ్వర స్వామి ఇష్టమైతే వెంకటేశ్వర స్వామి, లేదా రాముడు ఇష్టమైతే రాముడు, మీకు ఏ రూపం ఇష్టమైతే ఆ రూపాన్ని మీరు ధ్యానం చేయటం వల్ల కూడా, ఆ రూపాన్ని స్మరించటం వల్ల కూడా. స్మరించడం ఎందుకంటే పవిత్రం అవ్వటం కోసమే. మనం దేవుణ్ణి స్మరించడం ఎందుకంటే మనం దేవుణ్ణి స్మరించడం వల్ల దేవుడికి వచ్చే లాభం లేదు, మనం పవిత్రులు అవ్వటం కోసం. దేవుని స్మరించగా స్మరించగా మనం పవిత్రులు అవుతాం. అంటే మన హృదయంలో సద్వస్తువు ఉంది, కానీ మనకున్న పవిత్రత సరిపోవటం లేదు. ఆ పవిత్రత లేకపోవటం వల్ల సద్వస్తువు లేదనుకుంటున్నాం. ఎవరైతే పరమ పవిత్రుడు వాడికి ఆ వస్తువు తెలియబడుతుంది. ఏ మనిషికి ఆ మనిషి నేను చాలా పవిత్రుని అనుకుంటే వాడికి తెలియబడదు. కానీ నీ హృదయంలో సత్యం అనుకోవాలి, నిజం అనుకోవాలి. ఏంటి వీడు పరమ పవిత్రుడని వాడు అనుకోవాలి. బ్రహ్మము ఎవరికైతే తెలియబడాలని అనుకుంటుందో వాడికి మాత్రమే తెలియబడుతుంది, నువ్వు అనుకుంటే తెలియబడదు. నీకు అర్థమవుతుంది, నువ్వు నాకు బ్రహ్మం తెలియబడాలనుకుంటే తెలియబడదు, అది ఎవరికైతే తెలియబడాలని అనుకుందో వారికి మాత్రమే తెలియబడుతుంది. అంటే ఆ పవిత్రతను అది గుర్తించాలి. ప్రతి మనిషి నేను గొప్పవాడినే పెద్దవాడినే లేదా నేను చాలా పరమ పవిత్రుడే ప్రతి మనిషి అనుకోవచ్చు, కానీ నువ్వు అనుకుంటే సరిపోదు. నీ హృదయంలో ఉన్న అంతర్యామి పరమేశ్వరుడు అందరి హృదయాల్లోనే అంతర్యామిగా ఉన్నాడు, అందరి హృదయాల్లోనే అంతర్యామిగా ఉన్నాడు. వాడికి నువ్వు శరణాగతి వేడుకుంటే నువ్వు పవిత్రుడు అవుతావు. అంతేకాదు, వాడికి నీ హృదయంలోని ఈశ్వరుని కనుక శరణాగతి వేడుకుంటే నీకు మానసికమైన ఒత్తిడి, శారీరకమైన ఒత్తిడి కూడా తగ్గిపోతాయి. మైండ్లో వచ్చే వికారాలన్నీ కూడా నీ శరీరం మీద కనిపిస్తాయి. కారణం ఏంటి? ఇప్పుడు మన కోపం వచ్చిందనుకోండి, కోపం శరీరాన్ని కాదు మనసుకు వస్తుంది, ఆ కోపం కాలంలోకి వచ్చేస్తుంది. నీకు అర్థమవుతుంది? అలాగే మనసులో ఏదైనా ఏ వికారం వచ్చినప్పటికీ అది శరీరం బాగా కోపం వస్తుంది, రిపీటెడ్గా కోపం వస్తుందనుకోండి వెంటనే రక్తపోటు వచ్చేస్తుంది, ప్రాణశక్తి, కోపం వచ్చిన వాడికి ప్రాణశక్తి కూడా తొందరగా తగ్గిపోతుంది. అంటే మనసులో వచ్చి కూడా ఒక శరీరానికి సంబంధం ఏంటంటే ఈ శరీరం ఎవరిదంటే మనసుదే, కానీ దేవుడిది కాదు. దేహం ఎవరిది? మనస్తే. కాబట్టి మనసులో వచ్చే ప్రతి వికారం కూడా దేహం మీద పడుతూ ఉంటుంది. ఇది ఒక నామాన్ని నిరంతరం జపించడం వల్ల, ధ్యానం చేయటం వల్ల నీకు సూక్ష్మ బుద్ధి కలుగుతుంది, ఏకాగ్రత కలుగుతుంది. ఏకాగ్రత కలగటం వల్ల నీకు మౌనస్థితిలో నువ్వు చేరుకుంటావు. మౌనస్థితి అంటే ఆత్మస్థితి. మౌనస్థితి అంటే ఆత్మస్థితి, నోరు మూసి కూర్చోవడం కాదు. మౌనస్థితి అంటే ఆత్మస్థితి, అంటే నీ స్థితిని నువ్వు పొందినప్పుడు, నువ్వెవరో నీకు తెలియబడినప్పుడు, నీ ద్వారా నీకు ఇష్టం ఉన్నా నీకు ఇష్టం లేకపోయినా ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా నీ ద్వారా లోకానికి మేలు జరుగుతుంది. వన్ ప్రాక్టీస్ బికమ్స్ న్యాచురల్, ఇట్ విల్ ఎండ్ ఇన్ మౌన. నువ్వు సాధన చేస్తున్నావు అంటే ఇది సహజంగా రావాలి, అది సహజంగా రావాలి. అది సహజంగా కనుక వస్తే అది నెమ్మదిగా జాగ్రత్తగా తన మూలంలోకి, నీ మనస్సును తన మూలంలోకి అది తీసుకుపోతుంది. సాధన ఎలా ఉండాలంటే సహజంగా ఉండాలి, నార్మల్గా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి, కానీ కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా ఉండకూడదు. మెడిటేషన్ విత్అవుట్ మెంటల్ యాక్టివిటీ ఇస్ మౌనం. మౌనంలో ఎప్పుడైతే నువ్వు మౌనంలో ప్రవేశించావో అప్పుడు నీకు మనసుతోటి పని లేదు. దెర్ ఇస్ మైండ్ టు కంట్రోల్ ఇస్ సెల్ఫ్ ఈజ్ రియలైజ్డ్. ఎప్పుడైతే నీ హృదయంలో ఉన్న వస్తువు నీకు ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చిందో నీకు నిగ్రహించుకోవడానికి, సాధన చేయడానికి మనస్సు అంటూ ఒకటి మిగలదు. అంటే ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడు నేను ఇలా బాధపడతానని అనుకోకండి. భగవాన్ ఏం చెబుతున్నారు, మిమ్మల్ని ఎప్పుడు ఇలా బాధపడతామని అనుకోకండి. ఏదో కొంతకాలం మీరు ప్రయత్నం చేస్తే ప్రయత్నం స్థితికి ఎదిగి వెళ్ళిపోతారు.
మిమ్మల్ని ఎప్పుడు ఇలా ఇబ్బంది పెడతా అని అనుకోద్దు. మీరు కొంతకాలం కొంచెం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం ఎప్పుడు ఇలాగ చేయాలా, ప్రతి జన్మలోనే ఇలాగ చేయాలా, రాబోయే జన్మలోనే ఇలాగ చేయాలా, ఎప్పుడు సాధన చేస్తేనే మా పని, ఇలా ప్రయత్నాలు చేయటమే మా పని కాదు. కొంత దూరం మీరు కొంచెం ప్రయత్నం చేస్తే తర్వాత గురువు అనుగ్రహం వల్ల, ఈశ్వరు అనుగ్రహం వల్ల ప్రయత్నము లేని స్థితికి, ప్రయత్న రహితమైన స్థితికి మీరు ఎదిగి వెళ్ళిపోతారు. సూర్యుడికి ఎప్పుడైనా చీకటి ఉంది, అందరూ లోకలు అందరూ చెప్పుకుంటున్నారు చీకటి ఎలా ఉంటుందో మనం కూడా చూద్దాం, సూర్యుడు ఎప్పుడైనా అనుకుంటా అట్ని పాపం అనుకుంటే సూర్యుడు చీకటిని చూడగలడా? ఎక్కడికి వెళ్ళినా వెళితే సూర్యుడు, ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళిపోతా అమెరికాలో చీకటి ఉందని చెప్పుకుంటున్నారు అనుకోండి, అయితే చీకటిని వెళ్ళి చూసొద్దాను అమెరికా వెళ్ళిపోతాను అనుకోండి సూర్యుడు, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ వెళితే వచ్చేస్తుంది. మళ్ళీ ఎక్కడ రష్యాలో చీకటిగా ఉందని చెప్పుకుంటారు అనుకోండి, పోనీ రష్యా వెళ్ళి చూసొద్దాం చీకటిని, సూర్యుడు ఎక్కడికి వెళ్తాను అనుకోండి, అక్కడికి వెళితే వెళితే వచ్చేస్తుంది. సూర్యుడికి చీకటి కనిపిస్తుంది, కనిపించదు, ఏం చేయి, ఎక్కడికి వెళ్తే అక్కడ వెళితే వచ్చేస్తూ ఉంటుంది, అంటే వాడు చీకటి కనపడదు. అలాగే నువ్వు బ్రహ్మ బ్రాహ్మణ స్థితి పొందినప్పుడు ఆ మౌనం, ఆ మౌనం యొక్క లోయల్లోకి నువ్వు ప్రవేశించినప్పుడు ఒకవేళ నీకు నిగ్రహించుకోవాలని ఉన్నప్పటికీ నీకు మనస్సు అక్కడ ఏముండదు, నిగ్రహించుకోవడానికి ఏమీ ఉండదు. అలా ఉంటే కదా నిగ్రహించుకోవడానికి, దేర్ ఇస్ నో మైండ్ టు కంట్రోల్ ది సెల్ఫ్ ఈజ్ రియలైజ్డ్. అంటే నువ్వు బ్రహ్మానుభవం కలిగినప్పుడు, ఆ బ్రాహ్మణస్థితి కలిగినప్పుడు నువ్వు నిగ్రహించుకోవడానికి, సాధన చేయడానికి మనస్సు ఉంటే సాధన, మనస్సు ఉంటే నిగ్రహించుకోవటం, అసలు మనస్సే లేనప్పుడు నిగ్రహించుకోవడంతో సాధనతో నీకు పని లేదు. అంటే ఈ మనస్సు ఉన్నప్పుడే ఏదో కొంత ప్రయత్నం చేయండి, సాధన చేయండి, మేక్ ఎఫర్ట్ నెమ్మది నెమ్మదిగా చేయండి, కొంచెం కంగార పడక్కర్లేదు అని ఈ మనస్సు ఉంది కాబట్టి నీకు ఏదో చెబుతున్నారు. కానీ ఆ దేవుని అనుగ్రహం వల్ల ఆ మనస్సు లేని స్థితికి, ప్రయత్నం లేని స్థితికి, ప్రయత్న రహితమైనటువంటి స్థితికి మీరు ఎదిగి వెళ్ళిపోతారు. మీరేం సందేహపడవలసినటువంటి అవసరం లేదు. సందేహించేవాడు నోట్లో దుమ్ము, సందేహించిన వాడికి సొమ్ము. ఎవడైతే సందేహిస్తున్నాడో, మాట మాటకి ఎవడైతే సందేహిస్తున్నాడో వాడు నోట్లో దుమ్ము పడుతుంది. ఎవడైతే డౌట్లెస్గా ప్రయత్నం చేస్తున్నాడో వాడు నోట్లో సొమ్ము. నమ్మిన వాడికి సొమ్ము, నమ్మని వాడికి దుమ్ము. ఎవరో నేను బయటికి విసిరేరు, నీ సాధనని చెడగొట్టేది ఎవరో కాదు బయట వాళ్ళు. ఎవరో నీ సాధన చెడగట్టలేదు, నీ అధైర్యమే, నీ పరికితనమే నిన్ను హృదయంలో ఎంటర్ అవ్వకుండా బయటికి ప్రకృతిలోకి విసిరేస్తుంది. అది ఎవరో కాదు, నీ అధైర్యం, నీ పరికితనం. ఈ మనస్సు ఉంది కాబట్టి నేను ధ్యానం చేయమంటున్నారు. ధ్యానం చేసేది మనస్సే, అది పోయిన తర్వాత నువ్వు మనస్సు నువ్వు ధ్యానం చేయాల్సినటువంటి పని లేదు. నీకు రోగం ఉంది కాబట్టి మందు వాడమంటున్నారు. రోగం తగ్గిన తర్వాత మందు చోటు నీకు పని లేదు. రోగం తగ్గాక నీకు మంది పని లేదు. అంటే ఎప్పుడూ మీరు ప్రయత్నాలు చేయక్కర్లేదు. కొంత దూరం ప్రయత్నం చేయండి, అప్పుడు ప్రయత్నం స్థితికి మీరు నెమ్మదిగా ఎదిగి వెళ్ళిపోతారు. మీరేం తొందరపడవలసినటువంటి పని లేదు, వర్రీ పడవలసినటువంటి పని లేదు. డీప్ మెడిటేషన్ ఈజ్ అటర్నల్ స్పీచ్. ఒకటి మీరు గుర్తుపెట్టుకుని, చాలామందికి భగవంతుడి మీద మనకు పూర్తి విశ్వాసం కనుకుంటే టెన్షన్ తగ్గిపోతుంది. గణపతి శాస్త్రి గారు ఎందుకు అనేక సందేహాలు రేపుకుంటారు, భగవంతుడి మీద భారం వేయటం నేర్చుకున్నాను వారు. భగవాన్ శాస్త్రి గారు ఎందుకు ఆ పుస్తకంలో ఇలా ఉంది, ఈ పుస్తకంలో ఉంది, రేపు ఏమైపోతుంది, ఎల్లుండి ఏమైపోతుంది, అదేమి ఎందుకు లేనిపోయి, ఇదంతా మైండే, మీ మైండే చేస్తుంది, ఎందుకు లేనిపోయిన గొడవలు అన్నీ రేపుకుంటారు. భవిష్యత్తులో ఏదో జరిగిపోతుందో ఏదో అంటూ ఉంటారు, ఏదో జరిగిపోతుందని ఏదో గొడవలు రేపుకుంటూ ఉంటారు. ఈ మనస్సును ఇలాగా లేనిపోయిన అనుమానాలు, ఈ గొడవలు రేపుకుని బదులు భగవంతుడి మీద భారం వేయటం నేర్చుకోండి. మీరు భగవంతుడి మీద భారం వేయటం నేర్చుకుంటే మీకు టెన్షన్ తగ్గిపోతుంది, ఏముండదు, ఆందోళన ఉండదు, అశాంతి ఉండదు, జ్ఞానం వచ్చి మిమ్మల్ని వరిస్తుంది. మన సంకల్పం ఉంటేనే పని అవుతుంది, మన సంకల్పం లేకపోతే పని అవ్వదు, మనకు ఆ తలంపు లేకపోతే మనకు పని అవ్వదు అని మనం అనుకుంటాం. ఏదో ఒక అన్సీన్ పవర్ ఈ సృష్టిలో ఉంది, ఒక అది పని చేస్తూ ఉంటుంది. ఏ శక్తి అయితే పని చేసి పెడుతుందో ఆ శక్తికి నువ్వు నీ బుర్రను పాడు చేసుకునే బదులు ఆ శక్తికి శరణాగతి వల్ల నీకు ఆ పని పూర్తవుతుంది. ఒక శక్తి ఉంది. ఈ కరెంట్ ఏ విధంగా అయితే నీ కళ్ళకు కనపడటం లేదు, ఆ శక్తి కూడా నీ కళ్ళకు కనిపించకపోవచ్చు. నీ కళ్ళకు కనిపించినంత మాత్రం అది లేదని కాదు, నీకు అర్థం కాని విషయాలు సృష్టిలో చాలా ఉన్నాయి. నీకు అర్థం కానిది అసలు వస్తువు లేదని అనుకోవద్దు. నీకు అర్థమైంది సత్యం, నీకు అర్థం కానిది అసత్యం. మన మెదడు ఎంత ఉంటుందండి, చిన్న మెదడు. ఈ సృష్టిలో మనకి ఎన్ని రహస్యాలు ఈ మెదడు అర్థం చేసుకోగలదు. ఇంతకుముందు జన్మలు ఉన్నాయి, ఆ జన్మల్లో మనకేంటో తెలియదు. రాబోయే జన్మలు వస్తాయి, ఈ జన్మలు ఏమిటో మనకు తెలియదు. ఈ శరీరం అయిన తర్వాత ఈ గోడ అవతల ఏముందో మనకు తెలియదు. ఈ రాబోయే జన్మల్లో మనం ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు. గతంలో ఎక్కడి నుంచి వచ్చామో ఇక్కడికి తెలియదు మనకి. ఈ చిన్న చిన్న విషయాలు మనకు తెలియదు. ఏ పని ఎందుకు అవటం లేదో, ఏ పని ఎందుకు ఆగుతుందో మనకు తెలియదు. ఒక పని మనం అనుకోకుండా అయిపోతుంది, ఒకసారి మనం ఎంత ప్రయత్నం చేసినా అది అవదు. ఇది ఎందుకు అవుతుందో అవటం లేదో మనకు తెలియదు. ఇదంతా ఒక సృష్టి, ఒక నిర్మాత, ఒక క్రియ వాడిని వాడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అది ఒక ఎనర్జీ ఉంటుంది. కేవలము నీ కర్తృత్వంలో పని అయిపోదు. నీ కర్తృత్వం లేకపోయినప్పటికీ ఎనర్జీతో, ఎనర్జీకి నువ్వు సరెండర్ అయితే నీకు నేను చెయ్యాలని అనుకోక్కర్లేదు. నీకు దానంతది సహజంగా అవుతుంది. ఆ పని కూడా దాని ఫలం కూడా నిర్మలంగా ఉంటుంది. మీరు ఉపన్యాసాలు చెబుతున్నారా లేదు, మీరు ఉపన్యాసాలు చెప్పడం లేదు, మీరు ఊరికే కూర్చుంటున్నారు, ఇటువంటి గొడవలు మరి ఇటువంటి గొడవలు బదులు నీ మనసు అయితే నువ్వు చూసుకో, నీ మనసులో ఏం జరుగుతుందో నువ్వు చూసుకో. నీకు అర్థం సీ సీ ఎవర్ మైండ్, నీ మనసులో ఏం జరుగుతుందో చూసుకో. అది చూసుకోవటం చేత కాబట్టి ముక్కులో గాలి చూసుకో. సూక్ష్మ బుద్ధి ఉంటే నీ మైండ్ డైరెక్ట్గా చూసుకో ఏం జరుగుతుందో. మీరు నన్ను ఎలా చూస్తున్నారో, నేను మిమ్మల్ని ఎలా చూస్తున్నాను, అలా మీ మైండ్లో ఏం జరుగుతుందో చూసుకోండి. కానీ ఆ మైండ్లో ఏం జరుగుతుందో ఆ మైండ్ని అబ్జర్వ్ చేయడానికి కొంత సూక్ష్మ బుద్ధి ఉండాలి. సూక్ష్మ బుద్ధి లేని వాళ్ళందరూ పాడైపోవలసిందని మరి మరి వాళ్ళకి ఏంటంటే ఈ స్థూల బుద్ధి వాళ్ళు ముక్కులు గాలి చూసుకుంటే సరిపోతుంది. మైండ్ని పట్టించుకోవద్దు. ఇంకా మైండ్లో ఏం జరుగుతున్నప్పుడు అది 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 మీరు కాదు. మీరు కానప్పుడు మీకు దాని గొడవ ఎందుకు? కొంతమంది ఏమంటారంటే మా మైండ్ బాగోలేదండి, మా మైండ్ చిరాగ్గా ఉందండి, మా మనస్సు ఈ మధ్యన కుదిరిగా లేదు అంటారు కదా చాలామంది. అంటే ఇప్పుడు భగవాన్ ఏం చెప్తారంటే నీ మనసు బాగోలేదు, నీ మనసు బాగోలేకపోతే నీకెందుక, అది నువ్వు కాదు కదా. నీ మనస్సు బాగోలేదు, నీ మనస్సు నీ మనస్సును పోయితే నువ్వు కంగారు పడవచ్చు, నీ మనస్సును పోయితే నువ్వు కంగారు పడవచ్చు. అది బాగోలేదు, అది బాగోలేదు, దాన్ని బాగోలేకపోతే నీకు అనిష్టం ఏంటి, అది నువ్వు కాదు కదా. ఐ సీ ద మైండ్, అది నువ్వు కాదు. ఉడికే అలా చూస్తావు, వాచ్ చేస్తావు, దాని ఉడికే వాచ్ అది నువ్వు కాదు. అది నిజంగా నువ్వు అనుకో, గాఢ నిద్రపడకూడదు, దాంట్లోంచి వేరు పడలేదు. ఇది టీచింగ్ యొక్క వైపు. మనస్సు నిజంగా నువ్వు అనుకో, నేను చెప్పింది నువ్వు నమ్మటం లేదనుకో, మనస్సు నిజంగా నువ్వు అయితే గాఢ నిద్రలోంచి నువ్వు దాన్ని దాంట్లోంచి వేరుపడ గాఢ నిద్రలోంచి ఏదైతే నువ్వు కాదో దాంట్లోంచి వేరుపడిపోతున్నావు. నువ్వు శరీరంలోంచి లోకంలోంచి మనస్సులోంచి వేరుపడుతున్నావు. ఇంకా వేరుపడుతున్నావు, ఏదైతే నువ్వు కాదో దాంట్లోంచి వేరుపడిపోతావు. నీ మనసులో అనేక గొడవలు ఉన్నాయి. గాఢ నిద్రలో ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏమున్నాయి? ఏమి లేవు. నీకు అర్థమవుతుంది? ఏమి లేవు. ఇది గాఢ నిద్ర, అక్కడ మైండ్ లేదు. గాఢ నిద్రలో మైండ్ లేదు అంటే మైండ్ మైండ్ అణిగిపోతే దానికి సంబంధించిన వికారాలు కూడా అణిగిపోతాయి. దాని అంటే మనస్సు మనస్సు కాదు కాబట్టి దాంట్లోంచి వేరుపడిపోతావు. మనకి ఇష్టం ఉన్నా మనకి ఇష్టం లేకపోయినా ఈ మన ఏదైతే మనం కాదు దాంట్లోంచి వేరుపడటం తప్పదు. నా దేహంలోంచి నేను వేరుపడేటప్పుడు ప్రపంచంలోని బాహ్య వస్తువులోంచి వేరుపడటం ఈనాటికైనా ముందు నాటికైనా తప్పదని అడిగి గౌతమ బుద్ధుడు. దేహం ఉన్నవాడికి లోకం, దేహం లేని వాడికి లోకం లేదు. మనసు లేకపోతే దేహం లేదు, హృదయం లేకపోతే మనసు లేదు. అంటే ఉండదు హృదయం. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? సృష్టి అంతా హృదయంలోంచి వస్తుంది. నీలో నిజమైన నేను ఆ నేకెడ్ ట్రూత్ ఒక ఆబ్జెక్ట్ తోటి కానీ ఒక విషయంతో కానీ తాదాత్మ్యం పొందదు. ఈ తాదాత్మ్యం పొందేది ఈ దేహంతో, గ్రామంతో, ఈ భాషతోటి, ఈ ప్రాంతంతో, ఒక పార్టీతోటి తాదాత్మ్యం పొందేది కేవలం మనస్సు మాత్రమే. కానీ నీ హృదయమైనటువంటి నిజము దేనితోటి తాదాత్యం పొందదు. దానికి తాదాత్యం పొందవలసినటువంటి అవసరం కూడా లేదు. మీ కులంతో తాదాత్యం పొందకండి, మీ దేహం మీ గోత్రంతో తాదాత్యం పొందకండి, మీ పరిసరాలతోటి తాదాత్యం పొందకండి, ఒక నేషన్తో, ఒక ప్రాంతంతో, ఒక లాంగ్వేజ్ తోటి తాదాత్యం పొందకండి. దేనితో వీటితో తాదాత్యం పొందితే మీ మనస్సు ఇక్కడ ఆగిపోతుంది. మీ మనస్సు ఇక్కడ ఆగిపోతుంది. దేనితోటి మీరు తాదాత్యం పొందకండి. దేనితో తాదాత్యం పొందకపోతే అది అణిగిపోతుంది. దానికి సప్లై ఫుడ్ కట్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఎందుకు చెప్తే బాగా అర్థం చేసుకోండి. మీరు ఏదైనా తాదాత్యం పొందుతున్నారనుకో, ఆ తాదాత్యం పొందేది మనస్సే. కానీ ఈ లోపల మీ లోపల నిజం కాదు. మీ లోపల నిజం దేనితో తాదాత్యం పొందదు. కానీ మీరు దేనితోటైనా ఐడెంటిఫికేషన్ మీకు వస్తుంది. అంటే అది కేవలం మైండ్ చేసే పని. యూ మస్ట్ స్టాండ్ ఎలిఫ్ట్ ఫ్రమ్ ఇట్. స్వామి వివేకానంద అనేవాడు దాని ఇంటికి అది వెళ్ళే వరకు దాని అల్లరు, అది మానదు. దేనికి మనస్సు అనేవాడు దాని ఇంటికి అది వెళ్ళే వరకు అల్లరి చేయటం మానదట్టం లేదండి. ఈ మనస్సు అట్టుని దాని ఇంటికి అది వెళ్ళే వరకు అది అల్లరి చేస్తూనే అడుగుతుంది. అల్లరి చేయటం మానదట్టం ఏది? దాని ఇల్లు అంటే ఏంటి? హృదయం. దాని ఇల్లు ఏది? హృదయం. నీ శరీరానికి ఒక ఇల్లు ఉంది, నీ శరీరానికి ఒక ఇల్లు ఉంది, మనస్సుకు కూడా ఒక ఇల్లు ఉందట. ఏంటది? హృదయం. మనస్సు యొక్క ఇల్లు ఏంటి? హృదయం. అంటే మనస్సు తన సొంత ఇంటికి వెళ్ళే వరకు అల్లరి చేయటం మనదు, ఆందోళన తీసుకురావటం మనదు, అశాంతి తీసుకురావటం మనదు. అంటే దాని ఇంటికి దాన్ని పంపటం ఇప్పుడు మనం చేయవలసిన పని. ఆ మనసు అణిగిపోయింది అనుకోండి, మీకు అనిపిస్తుంది ఏంటి ఈ జన్మలో ఇంత శాంతి మనం పొందగలమని ఎప్పుడైనా ఊహించామని. ఆ శాంతి ఎలాగొస్తుందంటే ఆ శాంతి ప్రవాహంలో మీకు మోక్షం కావాలనేటువంటి సంకల్పం కూడా మీకు కలగదు. అటువంటి అది అలౌకికమైన శాంతి, అది అభౌతికమైనటువంటి శాంతి, ప్రాపంచికమైనటువంటి వాసన లేనటువంటి శాంతి, వస్తువులతో పదార్థాలతో సంబంధం లేనటువంటి శాంతి. మాటల్లోనే కదా సందేశం, మౌనంలో కూడా సందేశం ఉంది. మాటల వల్ల వచ్చే సందేశం కంటే మౌనం వల్ల వచ్చే సందేశం మీ మీద ఎఫెక్టివ్గా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. మీరు రైట్ పాత్రలు నడవటం కోసం, బ్రహ్మానుభవం కలగజేయటం కోసం ఆ మౌనం యొక్క సందేశం, అంటే మౌనంలోంచి వచ్చే ఫోర్సు అంత బలీయంగా ఉంటుంది. మౌనంలోంచి వచ్చే ఫోర్సు అంత బలీయంగా ఉంటుంది. సైలెన్స్ ఈజ్ నెవర్ ఎండింగ్ స్పీచ్. మీరు ఉపన్యాసాలు వింటున్నారనుకోండి, భగవాన్ చెప్తున్నారు. నేను ఎంతసేపు మాట్లాడతాను?
అలా అర్థం చేసుకోండి. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, నువ్వు ఎంతసేపు మాట్లాడుతాను, ఇంకో అరగంట గంట మాట్లాడతాను, తర్వాత ఏమవుతుంది స్పీచ్ ఆగిపోతుంది, తర్వాత స్పీచ్ ఏమవుతుంది అది మౌనం యొక్క సందేశం ఆగదట్టు. మీరు ఇంటికి వెళ్ళినప్పటికీ మిమ్మల్ని తరుగుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ ఎందుకు చెబుతున్నా అంటే ఇంక ఉపన్యాసాలు చెప్పండి, మా ఊరు రండి మా ఊరు రండి అని అడగక్కర్లేదు. మీరు ఇక్కడ నేనేం కల్పించి చెప్పడం లేదు. సైలెన్స్ ఇస్ నెవర్ ఎండింగ్ స్పీచ్. ఈ స్పీచ్ ఆగిపోతుంది ఒక అరగంటలో, ఉన్న గంటలోనా అది ఆగిపోతుంది. మౌనం ఇచ్చే సందేశం, మౌనం ఇచ్చే స్పీచ్ ప్రతి ఒక బ్రోకెన్ ఉండదు, దానికి ముగింపు ఉండదు, ప్రతి నిమిషము కూడా. మీరు ఇంటికి వెళ్ళిపోయినప్పటికీ ఆ మౌనంలోంచి వచ్చే స్పీచ్, ఆ మౌనంలోంచి వచ్చే సందేశం మీ బుర్ర మీద పనిచేస్తూనే ఉంటుంది. ఆ మౌనం ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందంటే, ఆ మౌనం యొక్క స్థితి టీచింగ్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందంటే, ఏ టీచర్లోంచి ఆ టీచింగ్ వస్తుందో మీరు ఆ టీచింగ్ని కానీ ఆ టీచర్ని కానీ విడిచిపెట్టి మీరు ఎస్కేప్ అవ్వడానికి అవకాశం లేదు. అంత అంత బలంగా అది ఉంటుంది. భగవంతుడికి ఒక భక్తుడు వచ్చే ఉన్నాడు, మీ అనుగ్రహం, మీ అనుగ్రహం నా మీద లేదన్న సంగతి నాకు తెలుస్తుంది అన్నాడు. అప్పుడు భగవాన్ ఏమన్నారంటే, నా అనుగ్రహం నీ మీద లేకపోతే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా అనుగ్రహం నీ మీద లేకపోతే నువ్వు ఇక్కడ నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది, నీ తెలివితేటలో తీసుకురాలేదు. నా అనుగ్రహం ఇక్కడ తీసుకొచ్చా, నీ తెలివితేటల వాళ్ళు ఇక్కడికి వచ్చాను నువ్వు అనుకుంటున్నావు, కానీ అది అర్థం అనుకోవచ్చు, కానీ అది ఎదార్థం కాదు, అది వాస్తవం కాదు, అది ట్రూత్ కాదు. కానీ నువ్వు తెలివితే వాటిలో నువ్వు వచ్చావు నువ్వు అనుకుంటున్నావు, నా అనుగ్రహం లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను ఇక్కడ తీసుకొచ్చింది కూడా నా అనుగ్రహం. అంటే మనం భర్త తీసుకున్నాం కదా, బాడీని తీసుకున్నాం కదా, ఆ బాడీ ఎందుకు తీసుకున్నావు, దాని రహస్యం దాకా ఆ ఒక్క వాక్యంలో ఉంది. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, ఆ ప్రేమిస్తున్నట్టు నాకు తెలుస్తుంది. ఎందుకు ప్రేమిస్తున్నాను నాకు కారణం తెలియటం లేదు. మీ మీద నాకు ప్రేమ ఉంది, మీ మీద నాకు ప్రేమ ఉంది, ప్రేమ ఉన్నట్టు నాకు తెలుస్తుంది, కానీ ఎందుకు ప్రేమిస్తున్నానో నాకు కారణం మటుకు కనిపించడం లేదు. అది భగవాన్ ఏమంటుంది, నువ్వు ఏ కారణం వల్ల ఈ భూమి మీద పుట్టావు, ఆ కారణం వల్ల నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు. ఏ కారణం వల్ల నువ్వు భూమి మీద పుట్టావు, ఆ కారణం వల్ల నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నువ్వు పుట్టిన కారణం వేరు, నన్ను ప్రేమించే కారణం వేరు కాదు. జన్మరహస్యం, సృష్టి రహస్యం అంతా ఈ ఒక్క వాక్యంలో ఉంది. నీ శరీరం ఏ కారణం వల్ల ఈ భూమి మీద పుట్టిందో, ఎందుకు ఈ శరీరం నీకు ఈ భూమి మీద పుట్టిందో, ఆ కారణం మీదే నీకు నా మీద ప్రేమ కలుగుతాను. నువ్వు పుట్టిన కారణం వేరు, నన్ను ప్రేమించే కారణం వేరే కాదు. ఎందుకు పుట్టావో ఆ కారణంలో నా మీద కూడా నీకు ప్రేమ కలుగుతాను. ఈ ఉపన్యాసాలు ఆగిపోతాయి, అరగంట గంట మాట్లాడతారు కదా మీరు, తర్వాత ఈ ఉపన్యాసాలన్నీ ఆగిపోతాయి. కానీ మౌనం చెప్పే ఉపన్యాసం, మౌనం చెప్పే సందేశం అది ఆగదు, దానికి ఎండింగ్, దానికి ముగింపు లేదు. ఈ ఉపన్యాసాలకి ముగింపులు ఉన్నాయి, మాటలతో చెప్పే ఉపన్యాసాలకి ముగింపులు ఉన్నాయి. కానీ మాటలు లేకుండా చెప్పే ఆ హృదయంతో మాట్లాడే ఉపన్యాసానికి ముగింపు లేదు, అది నెవర్ ఎండింగ్. అది నీ దానికి ముగింపు లేదు. అంటే నువ్వెవరో నువ్వు తెలుసుకునే వరకు ఆ ప్రసంగం నేను వెంటాడుతూనే ఉంటుంది. నీ శరీరం మరణించిన తర్వాత మళ్ళీ కొత్త దేహంలోకి వెళ్ళినప్పుడు కూడా ఆ సందేశం నేను తరుముకుంటూ వస్తూనే ఉంటుంది, అంత శక్తివంతంగా అది ఉంటుంది. అంటే ఆ మౌనం వచ్చే సందేశం ఎంత, ఇప్పుడు గుండె జబ్బు ఉన్నాడు అనుకోండి, వాడు గాలి కోసం కొట్టుకుంటూ ఉంటాడు. గుండె జబ్బు ఉన్నాడు ఏం చేస్తాడు, ఈ గాలి కోసం కొట్టుకుని అప్పుడు వాడికి ఏం చేస్తారంటే ఆక్సిజన్ పెడతారు. నీకు అర్థమవుతుంది, అంటే వాడికి ఊపిరి సరపదు, గుండె జబ్బు ఉన్నవాడికి సరిగ్గా ఊపిరి సరపదు. అదేవిధంగా గురువు యొక్క అనుగ్రహం గురించి, అనుగ్రహం ఎంత వేగంగా వస్తుందంటే, ఆ ప్రేమ ఎంత ఒత్తిడిగా వస్తుందంటే, ఆ సందేశం పైకి మాటలు లేకపోయినా హృదయం నుంచి వచ్చే సందేశం, హృదయం నుంచి శాంతి, ఆ హృదయంలో నుంచి వచ్చే ప్రేమ ఎంత ఒత్తిడిగా వస్తుందంటే నీకు ఊపిరి కూడా సరపదు. నేను ఊపిరి కూడా అది తీసుకొని ఉండదు, ఆపు ఉండదు, దానికి ముగింపు ఉండదు, అంత ఉండదు. ఇట్ ఇస్ నెవర్ ఎండింగ్ స్పీచ్. నీకు ఊపిరి సరపదవు, నీకు ఊపిరి సరపద. హార్ట్ డిసీజ్ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఊపిరి సరపదో, అది ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం వచ్చి నేను తాకినప్పుడు, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం వచ్చి నేను తాకినప్పుడు ఆ ప్రేమ నుండి, అది అలౌకికమైనటువంటి ప్రేమ, అది ఎంత వేగంగా వస్తుందంటే నీకు ఊపిరి కూడా సరపదు. ఇట్ ఇస్ నెవర్ ఎండింగ్ స్పీచ్. దానికి ముగింపు లేదు, దానికి ముగింపు లేదు. ఈ శరీరం మరణించితే కొత్త శరీరంలోకి వెళ్ళినప్పటికీ ఆ అనుగ్రహం, ఆ మౌనం, ఆ అనుగ్రహం తరుగుకుంటూనే వస్తుంది. నీ స్వరూపం నీకు తెలిసే వరకు, నీ హృదయంలో ఉంటుంది గురువు నీకు అర్థమయ్యే వరకు, నీ హృదయంలో ఉంటుంది ఆ శాశ్వత సత్యం నీకు అర్థమైనప్పటికీ, అప్పటికే నీ హృదయంలో ఉన్న సత్యం నీకు తెలిస్తేనే కానీ నువ్వు స్వతంత్రుడు అవ్వలేవు. నువ్వు స్వతంత్రుడు అయ్యే వరకు అనుగ్రహం నిన్ను తరుముకుంటూనే వస్తుంది. రమణ మహర్షి అంటే ఎవడు నువ్వు పరాయవాడు అనుకుంటున్నావు, రామకృష్ణుడు అంటే ఎవడో పరాయవాడు అనుకుంటున్నావు, ఎవడో నీకు వేరుగా ఉన్నాడు అనుకుంటున్నావు. నీ హృదయంలో ఉన్న వస్తువు తెలిసాక ఈ వస్తువు నన్ను అంతర్ముఖం చేయడానికి ఆ వేషం అలా ధరించి వచ్చింది. ఆ బయట ఉన్న గురువు లోపల ఉన్న గురువు ఏ కాదన్న సంగతి లోపల ఉన్న గురువు నీకు తెలిసాక తెలుస్తుంది అంటున్నాడు ఇక్కడ రముడు. హృదయంలో ఉన్న గురువు ఎవడు నువ్వు తెలిసాక నీకు అనిపిస్తుందటండి. ఈ గురువు ఈ లోపల ఉన్న గురువే ఈ బయట ఇన్ని వేషాలు వేసుకుని వచ్చాడన్న సంగతి నీ హృదయంలో ఉన్న గురువు నీకు తెలిసాక తెలుస్తుంది. ఇప్పుడు తెలియదట, ఇప్పుడు రమణ మహర్షి వేరు మన వేరు, రామకృష్ణుడు వేరు మన వేరు, ఇలాగ అనిపిస్తూనే ఉంటుంది. ఇలాగ అనిపిస్తూనే ఉంటుంది. అలాగ ఆ వస్తువుని తెలిసాక అనిపిస్తున్నట్టుంది. ఎవడో రమణుడు వేరనుకున్నాం, రామకృష్ణుడు వేరనుకున్నాం, వీడే వాడన్న సంగతి వీడు తెలిసాక తెలుస్తుంది. అయితే వాడు జన్మల జన్మలకు వచ్చేస్తాడు. ఇప్పుడు మనం అందరం మోగల్లో పుట్టాం, మళ్ళీ ఇక్కడ చచ్చిపోతాం, ఇక్కడ చచ్చిపోయి ఈ దేహం చచ్చిపోతుంది, మళ్ళీ అక్కడో కాకినాడలో పుట్టొచ్చు దేహం, ఆ కాకినాడలో దేహం చచ్చిపోతుంది, మళ్ళీ ఢిల్లీలో పుట్టొచ్చు, మళ్ళీ ఢిల్లీలో దేహం చనిపోతుంది, మళ్ళీ కాశీలో పుట్టొచ్చు. ఈ మీరు ఎన్ని దేహాల్లో ఉన్నప్పటికీ, మీరు ఎన్ని దేహాల్లో ఉన్నప్పటికీ మీ లోపల ఉన్న సత్యమే ఏదో గురు రూపంలో బయట వేషం వేసుకొచ్చి నేను దొల్లించుకుంటూ పోతుంటుంది. ప్రతి జన్మలో ఆ వస్తువు నీకు అనుభవంలోకి వచ్చే వరకు నీ జన్మల్లోనే ఈ వస్తువు నా దగ్గర ఉంది. నా దగ్గర ఉన్నప్పటికీ నాకు తెలియకపోవటం వల్ల ఈ వస్తువే బయట గురు రూపం ధరించి వచ్చి నన్ను ఎన్ని జన్మలో నాకు కూడా వచ్చి నన్ను తరుముకుంటూ వచ్చి ఈ వస్తువు తెలిసే వరకు నన్ను వెంటాడితే వచ్చింది. అది తెలిసాక అనిపిస్తుంది, ఇప్పుడు అనిపించదు. అది నీకు తెలిసాక నువ్వు అనిపిస్తుంది లోపల ఉన్న గురువు బయట ఉన్న గురువే అని ఒకటైన సంగతి. ఆ వస్తువు నేను తెలిసే వరకు నువ్వు ఎక్కడ పుట్టినా ఎక్కడ ఉన్నా ఏ కుటుంబంలో నువ్వు జన్మించినప్పటికీ భగవంతుడి గురువు నీ గురువు అడ్రస్ నీకు తెలియపోయిన నీ అడ్రస్ గురువుకు తెలుస్తూ ఉంటుంది. అంచేది నేను వెంటాడుతూనే ఉంటాడు. అది నెవర్ ఎండింగ్, అది ముగింపు లేకుండా నీ వెనకాల నువ్వు తరుముకుంటూనే వస్తుంది ఆ వస్తువు నీ చేతికి అందే వరకు. ఈ ఉపన్యాసాలకేంటిలేండి, ఈ మాటలకేంటిలేండి, ఈ కబుర్లకేంటిలేండి, ఈ అరగంట వాగుతారు తర్వాత ముగించేస్తారు. కానీ అది గురువు యొక్క హృదయంలోంచి ఆ మౌన సందేశం, ఆ హృదయంలోంచి వచ్చే ఆ శాశ్వత సందేశం, మౌన సందేశం, ఆ శాంతి సందేశం ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. మీరు ఎవరో మీరు తెలుసుకునే వరకు ఈ ఉపన్యాసాలు వీళ్ళు ఎంతసేపు చెబుతారు, పావు గంట చెబుతారు ఆగిపోతారు, అరగంట చెబుతారు ఆగిపోతారు, ఒక గంట మాట్లాడతారు ఆగిపోతారు, ఇవన్నీ ముగిసిపోయే ఉపన్యాసాలు. కానీ మౌన సందేశం ముగియదు. మౌన సందేశం ఆ మౌనలోంచి వచ్చే ఇట్ ఈజ్ నెవర్ ఎండింగ్ స్పీచ్. అది కూడా ప్రసంగమే, అది ముగింపు లేని ప్రసంగం. అది కూడా ఆ ప్రసంగం మీకు తెలియకపోతుంది ప్రసంగం అన్న సంగతి. ఈ అది ముగింపులోనే ప్రసంగం, అది ముగింపుదని ఆ ప్రసంగం మీరింటికి అది వెంటాడుతూనే ఉంటుంది. ఈ మాటలు ఆగిపోతాయి, ఈ మాటలు ఆగిపోతాయి. కానీ ఆ ముగింపులేని ప్రసంగం చూశారు, ఆ మౌనం నుంచి వచ్చే ప్రసంగం చూశారు కదా. మీరు ఇంటికి వెళ్ళిపోయి తలుపు వేసేసుకుని మీ గదిలో మీరు కూర్చున్నా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది దాని ప్రభావం. ఈ వాకల స్పీచ్, అబ్స్టెప్స్ ఆ సైలెంట్ స్పీచ్, ఈ వాకల స్పీచ్, మేము మాట్లాడుతున్నాం కదా నోటి చోడు వాకలుగా మాట్లాడుతున్నాం కదా, మీకు అర్థమవుతుంది. ఈ స్పీచ్ ఏం చేస్తామంటే మీ హృదయంలోంచి వచ్చే సందేశాన్ని అడ్డం కొడుతుంది. మోర్ థింగ్స్ ఆర్ అచీవ్డ్ బై సైలెన్స్ అండ్ మోర్ థాట్స్ ఆర్ కన్వేడ్ బై సైలెన్స్ టు ఏ వైడర్ వరల్డ్. మోర్ థింగ్స్ ఆర్ అచీవ్డ్ బై సైలెన్స్. ఒకవేళ మీరు ఏదైనా పెద్ద సాధించాలనుకున్న మాటలతోటి కంటే మౌనంలోనే ఎక్కువ సాధించగలరు. మరి ఏదైనా పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ చేసేయాలనుకుంటున్నారనుకోండి, గొప్పగా ఏదైనా సాధించాలనుకున్నారనుకోండి, కబుర్ల కంటే మాటల కంటే ఉపన్యాసాల కంటే మౌనంలోనే ఎక్కువ అచీవ్ చేయగలరు మీ జీవితంలో. తెలిసిన వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, మాట్లాడే వారికి ఏమీ తెలియదు. ఇందు విషయమే ఫ్యాన్ ఫుల్ స్పీడ్ విడిచిపెట్టండి ఎప్పుడు మీ ఇంటికాడ దాని ఆకులు కనపడదు, ఆకులు కనపడటం లేదు, ఫ్యాన్ తిరగటం లేదు, ఫ్యాన్ తిరగటం అని మీరు అనుకుంటారు. గురువు యొక్క అనుగ్రహం అలా ఉంటుంది. మా ఉపన్యాసాలు ఎలా ఉంటాయి, ఊరికే తక్కువ స్పీడ్లో తిరుగుతూ ఉంటే అల్లరల్ల గసగా ఊరికే గురుగురు అంటే గాలి రాదు. కొన్ని ఫ్యాన్లు ఎలా ఉంటాయంటే గాలి రాదు, గది అంతా అల్లరి చేసి పడేస్తారు, ఏమైనా నిద్రపట్టిన వాళ్ళు. మా ఉపన్యాసాలు అలా ఉన్నాయని చెప్తున్నాడు. అలాగే మంచి ఫ్యాన్ మంచి కండిషన్ ఉందనుకోండి, ఫుల్ స్పీడ్లో వదిలేశారనుకోండి, ఎక్కడ ఆకు కనపడదు, ఉపద్రవమైన గాలి వచ్చేస్తుంది. ఆకులు చూస్తే కనపడదు, ఉపద్రవమైన ఆ గాలి వచ్చేస్తుంది. ఆ గురువు యొక్క అనుగ్రహం, గురువు మాట్లాడకపోయినా వాడు అనుగ్రహం అలాగొస్తుంది. నువ్వు మాట్లాడకపోయినా వాడు అనుగ్రహం వస్తుంది. అంటే నీకు ఆకులు కనపడటం లేదు, ఫ్యాన్ తిరగటం లేదు అనుకోవటం ఎటువంటిదో, గురువు మాట్లాడటం లేదు కాబట్టి గురువు అనుగ్రహం మనకు లేదనుకోవటం కూడా అటువంటిదే. ఈ లోకంలో విషయాన్ని స్మరించడం కంటే, ఈ లోకంలో వికారాలను మీరు తలపెట్టుకోవటం కంటే, దేవుణ్ణి ప్రార్థించడం వల్ల, భగవంతుని మీరు ప్రార్థించడం వల్ల, భగవంతుని ధ్యానించడం వల్ల మీరు ఎక్కువ సాధించగలరు. అంటే ఇంచేతని మీరు ఎక్కువ లోతులు పెరుగుతాయి. మీ ధ్యానం ఎక్కడలో తెలివి పెరుగుతాయి, గుండె ఎక్కడలో తెలివి పెరుగుతాయి. మీరు అల్పత్వం ఉంటే స్వల్పత్వం ఉంటే అది నశిస్తుంది. అండ్ మోర్ థాట్స్ ఆర్ కన్వేడ్ బై సైలెన్స్ టు ఏ వైడర్ వరల్డ్, టు వైడర్ వరల్డ్. ఇక్కడ భగవాన్ వాయిం చేస్తున్నాడు, పట్టుకుని స్పీచ్ అన్నాడు కదా, నువ్వు మాట్లాడటం లేదు తిని కూర్చుంటున్నావు అన్నాడు అనివాడు. దాంతో గొడవ అంతా బయలుదేరినాడు. వాడు ఏమంటున్నాడు అంటే, నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అనుకోండి, ఇది ఎంతమంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు. ఇక ఎంతమంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు. ఈ 1000 మందికే నా మాటలు వినపడతా ఉంటాయి చూడండి. అమెరికాలో ఎవడో ఉన్నాడు అనుకోండి, రష్యాలో ఎవడన్నా సాధకుడు ఉన్నాడు అనుకోండి, స్విట్జర్లాండ్లో ఉన్నాడు అనుకోండి, జర్మనీలో ఉన్నాడు అనుకోండి, నా మాటలు వాడికి వినపడవటండి, ఆ సందేశం వాడికి అర్థం కదండి. కానీ మౌనంగా ఉన్నవాడు యొక్క సందేశం ఎదురుగుండా ఉన్నవాడే అక్కర్లేదు. అమెరికాలో ఉన్నవాడు కూడా సత్యాన్వేషకుడు అయితే వీడి సందేశం అక్కడ కూడా అందుతూ ఉంటుంది. వాయించి పడేస్తున్నాడు. మా ఉపన్యాసాలు ఊరికి 20 మందికే అట్టండి. ఇది ఎక్కడ 1000 మంది కూర్చున్నారు కదండి, ఇక్కడ ఈ 1000 మందికే ఏదైనా కొద్ది గొప్ప పని చేస్తే పని చేస్తుండే. అదేనా డౌట్ కొద్ది గొప్ప పని చేస్తే పని చేయకపోతే. కానీ మౌనంగా ఉన్నాడు సందేశం. వాడు ఏ ఖండంలో ఉన్నా, నదిలో అవతల, సముద్రాలు అవతల, ఖండాంతరాలలో, ద్వీపాంతరాల్లో ఉన్నప్పటికీ ఆ మౌనంలో నుంచి వచ్చే అటున్నాడు స్పీచ్, వాడికి కూడా వినపడతా ఉంటుంది. ఈ ప్రభావం వాడి మీద కూడా పడతా ఉంటుంది. ఇది వైడర్ వరల్డ్. ఆ మాట టెలివిజన్లో చెప్పక్కర్లేదు, ఆ రేడియోలో చెప్పక్కర్లేదు. ఆ మౌనంలోంచి వచ్చే సందేశం, ఈ కాలాన్ని దూసుకుంటూ, ఆ ప్రదేశాన్ని, కాలాన్ని, టైంను దూసుకుంటూ, స్పేస్ను దూసుకుంటూ, ఆ సందేశం ఎంత బలంగా ఉంటుందంటే, ఆ మౌనంలోంచి వచ్చే సందేశం ఎంత బలంగా ఉంటుందంటే, దాని కాలం కానీ, దూరం కానీ, స్పేస్ కానీ దాన్ని ఆపు చేయలేవు. అంటే నీ శరీరం మరణించే కొత్త దేహంలోకి వెళ్ళినప్పటికీ, నువ్వు ఎక్కడున్నప్పటికీ, దేశకాలతో సంబంధం లేకుండా, ఈ చావులు పుట్టుకులతో, జన్మ మరణంతో సంబంధం లేకుండా, ఈ జీవుడు ఎక్కడున్నప్పటికీ ఆ మౌన సందేశం వచ్చే జీవుడికి అందుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇది ఎక్కడ, ఈ మైక్కి ఎంత దూరమైన పడితే అంతవరకు ఈ మాట్లాడటం, ఈ పొడి మాటలు ఎంతవరకు, ఈ మైక్ ఎంత దూరమైన పడితే అంతవరకే. కానీ మౌనం వచ్చే సందేశం, ఈ మైక్ తోటి సంబంధం లేదు, టైం తోటి సంబంధం లేదు, స్పేస్ తోటి సంబంధం లేదు, ఈ చావుతోటి సంబంధం లేదు. నువ్వు కొత్త దేహంలోకి వెళ్ళినప్పటికీ అత్యంత బలీయంగా, అత్యంత వేగంగా వచ్చే నీ హృదయానికి ఆ మౌన సందేశం తాకుతుంది. ది వైడర్ వరల్డ్. ప్రపంచంలో ఏ మూలకు నువ్వు పారిపోయినా అనుగ్రహం నేను తరుముకుంటూనే వస్తుంది. ఒక భగవాన్ అంటే మీకు ఇష్టం లేదనుకోండి, ఇష్టం లేదు, ఏ రష్యాపై, జర్మనీ, జపాన్ పారిపోతారనుకోండి, నిజంగా భగవాన్ అంటే ఇష్టం లేక మీకు జపాన్ పారిపోతారనుకోండి, ఈ అనుగ్రహం జపాన్ కూడా మిమ్మల్ని తరుముకుంటూ వచ్చేస్తుంది. ఇండియాకి, జపాన్కి చాలా దూరం, ఈ దూరంతో సంబంధం లేకుండా అనుగ్రహం వచ్చేస్తుంది. దూరానికి సంబంధం లేదు, దానికి దూరం లేదు, దగ్గర లేదు. ఖండాంతరాల్లో కూడా, సముద్ర ద్వీపాంతరాల్లో కూడా అత్యంత వేగంగా వచ్చి పని చేస్తూ ఉంటుంది. నువ్వు ఎక్కడ అనుగ్రహం మీదనే నువ్వు పని చేయకుండా, నువ్వు ఎక్కడైనా దాక్కుందా ఉన్నా, కార్నర్స్లోకి వెళ్ళిపోయినా, నేను వెతుక్కుంటూ వచ్చేసి నేను అనుగ్రహించి నేను తరింపజేస్తుంది. అది గురువు యొక్క అనుగ్రహం. నువ్వు జుట్టు, మన జుట్టు తెల్లబడిపోయింది అనుకోని రంగు రాసుకొచ్చాం ఆ రోజున బాగుంటుంది. పెళ్లి దగ్గర కూర్చుని గంట సేపు మీరు రంగు వేసుకుని వెళ్ళండి, కాస్త బాగుంటుంది. ఎందుకు వచ్చాడు మామూలు, నేను చెప్పి ప్రసంగాలు, నేను చెప్పి మాటలు ఇలా ఉపయోగపడతాయి. ఒక నిజంగా నీకు ఆ మౌన సందేశాన్ని కనుక నువ్వు అది పట్టుకోగలిగితే, ఈ మాటలు ఒక రకంగా నీకు ఏం ఉపయోగపడవు. ఈ మాటలు నీకు ఏం ఉపయోగపడవు కదా, నీకు పైగా ఆటంకాన్ని కూడా కలగజేస్తాయి. క్షరణం ఆనందక్షరణం తాగుతున్నారు అనుకోండి, అందులో ఏదైనా ఎంట్రీకి వచ్చింది అనుకోండి, మా బాగా వచ్చింది అనుకుంటారా, ఇదేంటి ఇంటికి మనం క్షరణం తాగుతాన్ని ఎంట్రీకి వచ్చింది అనుకుంటారా. అలా నీ హృదయ సందేశం అందుతుంటే మా మాటలు కూడా డిలే అండ్ ఇంటర్ప్రెట్ ద సైలెంట్ కమ్యూనికేషన్ ఆఫ్ దట్. కొన్ని కొన్ని మాటలు ఎలా అంటే నీ అభివృద్ధిని కూడా ఆటంకపరచవచ్చు. ఈ బాహ్యంగా చెప్పుకునే మాటలు, ఈ బాహ్యంగా చెప్పుకునే గొడవలు నీ అభివృద్ధి యొక్క వేగాన్ని కూడా ఆపు చేయవచ్చు. అంటే మౌనంలో నుంచి వచ్చే సందేశాన్ని హృదయాన్ని ఓపెన్ చేస్తే ఆ సందేశం నీకు అందుతూ ఉంటుంది. ఒక గురువు యొక్క సందేశం, ఆ సైలెంట్ సందేశం వస్తున్నప్పుడు నీ హృదయాన్ని కూడా ఓపెన్ చేస్తుంది, డైరెక్ట్గా నీకు అందుతూ ఉంటుంది. ఆ డైరెక్ట్గా నీకు అందేటప్పుడు ఈ మాటలు కూడా ఆనవగా క్షరణంలో ఎంట్రిక మొక్కలు వచ్చినట్టే ఉంటుంది. ఆ మౌన సందేశం ఏం చేస్తున్నట్టుంది, ఇట్ థాటల్స్ టు థౌజండ్స్ ఆఫ్ స్పిరిచువల్ ఆస్పిరెంట్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్. వాడు భగవాన్ ఎక్కడున్నాడండి, ఆలో కూర్చున్నాడు, రమణాశ్రంలో ఆలోనే కూర్చున్నాడు. అని ఆ ఊరు కదిలాడా, ఆ ఊరు కదలలేదు. అరుణాచలం కదిలాడా, అరుణాచలం కదలలేదు. కానీ ప్రపంచం అంతా కూడా ఆయన సందేశానికి ఆకర్షించబడింది. ఇప్పటికీ వెళ్ళాడా, రష్యా వెళ్ళాడా, ఇంగ్లాండ్ వెళ్ళాడా, ఎక్కడికి వెళ్ళలేదు. ప్రపంచం అంతా కూడా ఆయన దగ్గరికి వచ్చింది. ఏం చేద్దా, ఆ మౌన యొక్క సందేశం అట్టిది. ఆయన అక్కడి నుంచి కదిలాడా? ఏమి కదలలేదు. మరి ప్రపంచం, ఆయన సందేశం యొక్క ప్రభావం, ఆయన మౌనం యొక్క ప్రభావం ప్రపంచంతో ఎలా పడింది? ఏంటి అనుగ్రహానికి ఆ శక్తి ఉంది, మౌనానికి ఆ శక్తి ఉంది, మౌనానికి ఆ శక్తి ఉంది, అనుగ్రహానికి శక్తి ఉంది. నేను ఇంతకీ భగవాన్ చెప్పేది ఏంటంటే ఒక మాటకే శక్తి ఉందని మీరు అనుకోవద్దు, మౌనానికి కూడా శక్తి ఉంది, అనుగ్రహానికి శక్తి ఉంది, ఆ శాంతికి శక్తి ఉంది. మీరు మీ లోపల ఉన్న బలహీనతలతోటి ఆ గురువు దగ్గర నుంచి వచ్చే అనుగ్రహం బలంతో, ఆ శాంతి బలంతో మీరు పోరాడండి. మీ బలహీనతలు మిమ్మల్ని బయటికి ఆ కక్కించే వరకు, అనుగ్రహం మిమ్మల్ని విడిచిపెట్టదు, వెంటాడుతూ ఉంటుంది. మిమ్మల్ని మేము ప్యూరిఫై చేసే వరకు, మిమ్మల్ని పవిత్రవంతులు చేసే వరకు, భగవద్ధనము పొందే వరకు, ఆ మోక్ష సామ్రాజ్యానికి మీరు అధిపతులు అయ్యే వరకు మిమ్మల్ని అనుగ్రహం వెంటాడుతూనే ఉంటుంది. మీరు ఎక్కడకు మీరు వెళ్ళిపోతున్నారు, మేము ఉండిపోతున్నాము అన్నారు. ఎవరు? భగవంతుడు. ఒక భక్తుడు అన్నాడు. అది భగవాన్ అన్నారు, పూర్వజన్మలో ఏ సంబంధం ఎక్కడ మనం ఎక్కడ కలుసుకున్నామా, ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదా? పూర్వజన్మలో ఏమి సంబంధం లేకుండానే ఇక్కడ మనం కలుసుకున్నామా, ఈ సంబంధం మనల్ని మరొక చోట కలుపుతుంది. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఏ జన్మలో ఉన్నప్పటికీ ఆ ఈశ్వర సాక్షాత్కారాన్ని కలిగే వరకు, ఈశ్వర సాక్షాత్కారం కలిగే వరకు, ఆ దుఃఖం లేని స్థితికి నిన్ను తీసుకెళ్లే వరకు గురువు అనుగ్రహం విడిచిపెట్టదు. అదే మౌనం యొక్క సందేశం. మన దేహం చచ్చిపోయింది అనుకోండి, మన బంధువులతో మనకు సంబంధం తెగిపోతుంది, మన స్నేహితులతో మనకున్న సంబంధం తెగిపోతుంది, ఇంకా తెగందల్ల మన గురువుతో మనకున్న సంబంధం తెగదు. అది ఇక్కడ ఈ గోళ అంతా. అది మనకున్న గురువుతో మనకున్న సంబంధం తెగదు. ఏంటంటే మన దేహం మరణించిన తర్వాత కూడా మన బంధువులతో సంబంధం తెగిపోతుంది, కానీ మన గురువుతో ఆ గురువుతో సంబంధం మనుషుడి జన్మలో కూడా మనల్ని తరుముకుంటూనే వస్తుంది. ఆ గురువు ఏం చేస్తాడటండి? ఏ జన్మక జన్మ నీ కూడానే వస్తాడటండి. గురువు ఏం చేస్తాడటండి? ప్రతి జన్మలో కూడా నీ కూడానే వస్తూ ఉంటాడు, వాడు నీ కనపడ్డాడు, వాడు నీ కూడానే వస్తాడు, నీకు కనపడ్డు, నిన్ను రై పని చేస్తూ ఉంటాడు, ఉండేటట్టు చూడటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ టైం వచ్చిన తర్వాత సడన్గా ఈ మనసుని హృదయం యొక్క ఆకాశంలో లయింపజేస్తాడు. ప్రతి జన్మలో కూడా నీ కూడానే వస్తూ ఉంటాడు, నీ కనపడ్డు, నిన్ను మొగ్గయ్యటానికి ప్రయత్నం చేస్తాడు, నేను మొగ్గయ్యటానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు పక్వానికి వచ్చి ఏ జన్మలో అయితే సడన్గా నువ్వు పక్వానికి వచ్చావో సడన్గా దీన్ని నీ మనసును హృదయకారం చేసేస్తాడు. ఇదంతా నీకు తెలుసుని చెప్పడు, నీకు చెప్పి చేయడు, నీకు నీకు చెప్పి చేయడు అని చెప్పి గురువు అనేది ఎలా చేస్తాడు? సైలెంట్గా చేసేస్తాడు, సైలెంట్గా చేసేస్తాడు. అంటే గురువు ద్వారా మనకు వచ్చే అనుగ్రహం, ఆయన ద్వారా మనకు అనుగ్రహం వస్తుందని, ఆయన ద్వారా మనకి మంచి కలుగుతుందని మనకి తెలియాలని వాడు అనుకోడు. వాడే నిజమైన గురువు. ఇప్పుడు వర్షం కురుస్తుంది, అక్కడ బిందె పెడితే ఏమవుతుంది? ఆ బిందంతా నిండిపోతుంది. కానీ బిందెని మీరు బోర్లా వేస్తారనుకోండి, పది దిక్కులు వర్షం కురుస్తుంది అనుకోండి, బిందెలో వాడు చుక్క కూడా పడదు. అసలు మీ హృదయాన్ని ఓపెన్ చేస్తే ఆ వర్షం ఏ విధంగా అయితే అవుతుంది, ఆ గురువు యొక్క అనుగ్రహం కూడా అలా వర్షిస్తుంది. మీ హృదయాన్ని ఓపెన్ చేస్తే, మీ హృదయాన్ని మూసుకుంటే ఏమిలే. అలాగే సవరదైన వాడు ఎవడైనా వస్తే కంటిన్యూ ఫర్ ఎంక్వైరీ, విచారణ చేయాలనే బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఇక్కడికి వస్తే ఇప్పుడు ఎంపై బెనిఫిట్ అని తెలుసు. వాళ్ళంతా వాళ్ళకి బెనిఫిట్, వాళ్ళకి లాభం పొందుతారు, వారు ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందుతారు. అంచేది భగవాన్ ఇక్కడికి వచ్చిన వాడు వాళ్ళు ఒట్టి చేతులు తిట్టి బయటకు వెళ్ళరు. నాస్తికులు ఆస్తికులు అవుతారు, ఆస్తికులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానులు అవుతారు. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఎంతో కొంత బెనిఫిట్ పొందుతారు. మాటలతోటి పని లేదు, వివాదాలతో పని లేదు, ఆర్గ్యుమెంట్స్తో పని లేదు. ఉడికారు సమక్షంలో కూర్చుంటే చాలు, మీకు మారు మనసు వస్తుంది, సద్బుద్ధి వస్తుంది, సాధన చేయాలనే బుద్ధి కలుగుతుంది. సాధన చేయాలని బుద్ధి కలుగుతుంది. ఎంతకుముందే నీకు సాధన చేయాలనే బుద్ధి ఉంటే నీ బుద్ధి శుద్ధి అయిపోతుంది. మీరు నా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మీరు మాట్లాడక్కర్లేదు, మీరు మౌనంగా కూర్చున్నప్పటికీ నాకు అన్ని అనుగ్రహం నాకు కావాలని అడగక్కర్లేదు, మీరు అడగకుండానే అది అందుతూనే ఉంటుంది. భగవాన్ ఏమంటున్నారంటే మీరు నా దగ్గరకు వచ్చి మీ అనుగ్రహాన్ని నాకు కొంచెం ఇవ్వండి, మీ దయ నాకు కొంచెం చూపించండి, మీ దయ నాకు కావాలి, మీ అనుగ్రహం మీకు కావాలి, మీ ప్రేమ నాకు కావాలి. ఇటువంటి మాటలతోటి పని లేదు, మాటలేమి అడగండి, అడగకుండానే మీకు అంత అందుతూనే ఉంటుంది. మాటలతోటి పని ఉంది, మీరు ఊరకుండా అనుగ్రహం మీకు అందుతూనే ఉంటుంది. అరుణాచలేశ్వరులో ఉన్న విశేషం ఏంటంటే అడగకపోతే అన్ని ఇచ్చేస్తాడటండి. అడిగిన వాళ్ళు మటుకు అడిగింది ఓటేస్తాడని మిగతా ఇవ్వడటండి, అడగిన వాళ్ళకి అన్ని ఇచ్చేస్తాడు. అది అరుణాచలేశ్వరుడు అనేది చేస్తాడు. ఈ వాళ్ళకి అడిగింది ఇస్తాడు, అడిగిన వాళ్ళకి అడిగిన వాళ్ళకి అన్ని ఇస్తాడు. అది ఆ క్షేత్రంలో ఉన్నటువంటి వైభవం, అది ఆ క్షేత్రంలో ఉన్నటువంటి విశేషం. అది ఇప్పుడు ఎందుకు ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే ది గ్రేటెస్ట్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ ఫోర్స్ అంటున్నాం మౌనం. ది గ్రేటెస్ట్ ఫోర్స్ ఏంటి? సూపర్లేటివ్ డిగ్రీస్ ఉపయోగించవలసిన పడేస్తున్నాడు. మీరు మాట మంచి లేకుండా అలా ఊరుకుంటున్నారు, ఊరికే ఇంకా మాట లేదు, మంచి లేదు, ఉపన్యాసాలు ఏమన్నాడు కదండి, దాని గురించి ఊరికి జాడించి వెతికి పెట్టేస్తున్నారు. అంత మొట్టమొదటి ఆ గొడవ మనలోనే ఇంత గొడవ వచ్చేసింది. ఇప్పుడు ఎలా అలరాలర అయిపోతున్నాయి మన మీటింగ్. దాని గురించి ఏమి ది గ్రేటెస్ట్ ఫోర్స్, మౌనం గురించి ఏమని చెబుతున్నాడండి, ది గ్రేటెస్ట్ ఫోర్స్, ది గ్రేటెస్ట్ ఫోర్స్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ ఫోర్స్, ది గ్రేటెస్ట్ ఫోర్స్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ ఫోర్స్ ఏ సైలెన్స్. ఇక అలా చిల్లరు ఇక మామూలుగా ఎంత అంటే ఏంటి, పెద్ద పెద్ద ఆంబోచిని కూడా కొట్టుకెళ్ళిపోతున్నామాట నా ఫోర్స్. ఆ ఫోర్స్కి ఆంబోచి అడ్డొస్తాను అనుకో, మాట వస్తుంది అనుకోండి, పెద్ద ఆంబోచి అడ్డొస్తాను అనుకోండి, ఆంబోచిని కూడా జంతువుల పడేస్తుంది. ఇది గడ్డి పరకలని అరిటాకు మొక్కలనే కాదు, ఆంబోచిని కూడా ఫోర్స్ జంతువుల పడేస్తుంది. దాని అర్థం ఏంటంటే ఆంబోచిని లాంటి బలమైన వాసన నీలో ఉన్నప్పటికీ ఆ ప్రవాహంలో దాన్ని జంతువుల పడేస్తుంది. ఆంబోతి అంటే ఆంబోతి అని కాదు, ఆంబోతి ఎంత బలంగా ఉందో అంత బలమైన సంస్కారాలు, అంత బలమైన కారణాలు, అలా బలవంతమైన అంత బలమైన వాసన మీలో ఉన్నప్పటికీ, మీ చేతితో మీరు లాక్కోవడానికి వీలైనంత బరువైనటువంటి వాసన మీరుకో ఉన్నప్పటికీ ఆ వేగం ఎంత వస్తుందంటే, మన ఈ మధ్య సైక్లోన్ వచ్చినప్పుడు కిందటిట్టు కూడా ఏ విధంగా అయితే పడిపోయినాయి, అంత వేగంగా వచ్చి మీ పునర్జన్మలకి బలమైనటువంటి వాసన కూడా ఆ ఫోర్స్, ఆ సైలెంట్ ఫోర్స్ అనుగ్రహం మీరు అడగకపోయినా అడిగినా అడగకపోయినటువంటి మీ అడగటంతో సంబంధం లేదు, కరగటాలతో సంబంధం లేదు. ఆ ఫోర్స్ వచ్చి మీ పునర్జన్మ కారణాలన్నీ కూడా మిమ్మల్ని ఆంబోచులు లాంటి కారణాలు ఉన్నప్పటికీ, అంటే దాని అర్థం ఏంటి, అంత బలమైన కారణాలు ఉన్నప్పటికీ, అంత బలమైనటువంటి వాసన ఉన్నప్పటికీ ఆ వాసనని నెట్టి అవతల పడేస్తుంది. అది సార్ ది గ్రేటెస్ట్ ఫోర్స్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్. నీ కళ కనిపించకపోవచ్చు, నీ కళ కనిపించినంత మాత్రం చేత, నీ మెదడు అందుకోలేనంత మాత్రం చేత, నీ గుర్తింపుతో సంబంధం లేకుండానే ఆ ఫోర్స్ అత్యంత వేగంగా వచ్చి నీ మీద పనిచేస్తుంది. అది సైలెంట్ ఫోర్స్, ఎఫెక్టివ్ ఫోర్స్, గ్రేటెస్ట్ ఫోర్స్. నువ్వు మాట్లాడవచ్చు మాట్లాడకపోవచ్చు, నీ మాటలతో పని లేదు. నీకు అర్థమవుతుంది, ఆ ఫోర్స్ వస్తుందో లేదు నీ ఆలోచనతో కూడా సంబంధం లేదు. నీ ఆలోచనతో సంబంధం లేకుండా, నీ మాటలతో సంబంధం లేకుండా, నీ ప్రారంభంతో సంబంధం లేకుండా ఆ గ్రేటెస్ట్ ఫోర్స్, ఆ ఎఫెక్టివ్ ఫోర్స్, మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్, నీ గుర్తింపుతో సంబంధం లేకుండా ఆ ప్రభావం వచ్చి నీ మీద పనిచేస్తుంది. గుర్తింపులు ఉంటాయి మన లౌకికంలో, ఇక్కడ అలా కాదు. నీ గుర్తింపులతో సంబంధం లేదు, నీ గుర్తింపులతో, నీ గుర్తించిన గుర్తించకపోయినా, మీకు మీకు ఎరుకలు ఉన్నా ఎరుకలు లేకపోయినా, మీకు తెలిసినా మీకు తెలియకపోయినా, మీకు ఆ ఫోర్స్ మీ మీద వర్క్ చేస్తున్నట్టు మీకు తెలియకపోయినా, నీకు అవగాహన లేకపోయినా, అత్యంత వేగంగా వచ్చి నీ మీద పని చేస్తూనే ఉంటుంది. నీ గుర్తింపుల కోసం ఆగదు, అది ఈ అమ్మగారు గుర్తించడం లేదు ఆగిపోదామని ఆగదట్టండి. మోస్ట్ ఎఫెక్టివ్ ఫోర్స్, మోస్ట్ ఎఫెక్టివ్ ఫోర్స్, మోస్ట్ గ్రేటెస్ట్ ఫోర్స్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్ ఇస్ ఎ సైలెంట్ ఫోర్స్. ఏ శక్తి అయితే ఈ సృష్టిని అంతా నడుపుతుందో ఆ శక్తిని కనుక నువ్వు శరణాగతి వేడితే, ఆ శక్తి కనుక నువ్వు సరెండర్ అయితే, నీకు టెన్షన్ కాదు, నీకు టెన్షన్ ఉండదు, అశాంతి ఉండదు, అసుఖం ఉండదు. ఏ శక్తి అయితే, ఏ శక్తికైతే నువ్వు శరణ వేడుకుంటున్నావో ఆ శక్తే నీకు నీకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది, శాశ్వత స్థానాన్ని ప్రసాదించేస్తుంది, నీ శాంతితోటి నిన్ను కప్పుతుంది, శాంతితోటి నిన్ను కప్పుతుంది, శాంతిని నీకు ప్రసాదించడమే కాదు శాశ్వత స్థానాన్ని నీకు. శాశ్వత స్థానం అంటే ఏమిటి, మోక్షం. ఆ శక్తి, ఆ శక్తి, ఏ శక్తికి అయితే నువ్వు శరణాగతి పొందావో ఆ శక్తే నువ్వు శాశ్వత స్థానాన్ని పొందే వరకు, అంటే మోక్షస్థితిని పొందే వరకు నిన్ను వెంటాడుతూ ఉంటుంది, నిన్ను తరుముకుంటూనే ఉంటుంది. అది నిన్ను వెంటాడిన ఆ స్థానం పొందే వరకు నిన్ను అనుగ్రహిస్తూనే ఉంటుంది, నిన్ను వెంటాడుతూ ఉంటుంది. నేను అనుగ్రహించి ఆ స్థానం పొందే వరకు నిన్ను విడిచిపెట్టదు. దేవ శరణం గచ్చ సర్వభావైన భారత, ఏ తరం అన్ని భావాలతోటి అన్ని రకాల ఏది చేస్తున్నప్పటికీ ఆ ఈశ్వరుని శరణ వేడుకు, ఈశ్వరుని శరణ వేడుకు. తమేవ శరణం గచ్చ సర్వభావైన భారత, నువ్వు అన్ని రకములుగా అండి శరణి వేడుకో. అందుకని నువ్వు అనుకుంటేనే కానీ పని అవదు అనుకోకు, వాడిని శరణి వేడుకుంటే పని ఆడే పూర్తి చేస్తాడు. శక్తి నీకు లేదు, దేవుడికి శక్తి ఉంది. నీకు శక్తి లేదు, నీ అహంకారానికి ఉన్న శక్తి అని చూడు, నీకు అహంకారం ఉన్న శక్తికి ఒకటే శక్తే. నీకు శక్తి లేదు, నీ అహం దేవుడి శక్తి నీది కాదు, దేవుడిది శక్తి ఎవరిది, దేవుడిది శక్తి నీది కాదు, శక్తి ఎవరిది, దేవుడిది. ఒక నీకు ఏ దేవుడికైతే నువ్వు శరణాగతి పొందుతున్నావు, నీ పనిని కూడా దేవుడు చేయగలుగుతాడు. ఇప్పటికి నీ నిమిత్తం మాత్రం కదా బొమ్మ కింద అడ్డు పెట్టుకుంటాడు. నిమిత్తం మాత్రం భవ సదు సాక్షి. అంటే ఏదైనా ఒక తలంపు ఉంటే మీకు పని అవుతుందని, తలంపు లేకపోతే మీకు పని అవుతుందని అనుకోకండి. ఈ కళ్ళకు కనిపించినటువంటి ప్రకృతి శక్తులు ఎన్నో ఈ సృష్టిలో ఉన్నాయి. మనకు తెలుసున్న విషయాలు బాగా తక్కువ, తెలియని విషయాలు చాలా ఎక్కువ. ఇది ఈశ్వరుని శరణి వేడుకోండి. భగవంతుడి అనుగ్రహం మీ మీద లేదనుకోకండి. అనుగ్రహం ఉన్నప్పటికీ గుర్తించే శక్తి లేదని అనుకోండి. దేవుని అనుగ్రహం మన మీద లేదని మీరు ఎవరు అనుకోవద్దు. అనుగ్రహం ఉంది, కానీ అనుగ్రహాన్ని గుర్తించే శక్తి మటుకు మనకి ఇంకా రాలేదు. మనం గుర్తించే శక్తి లేక దేవుని అనుగ్రహమే మనం లేదని అనుకుంటున్నాం. అనుగ్రహం ఉంది, కానీ దాన్ని గుర్తించే శక్తి మనకు లేదు. గుర్తించే శక్తి మనకు లేక అసలు దేవుని అనుగ్రహం మనం లేదని అనుకుంటున్నాం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో నారాయణాయ, 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 ఓం నమో నారాయణాయ.
శాంతి 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 శాం